అని అమ్మ ఇలా తలదించు ఐశ్వర్యము సైడ్ హెడ్డింగ్ పెట్టి లక్ష్మీదేవి వంక చూస్తారు. అమ్మవారి వంక చూసి, అమ్మా ఇది కిందటి జన్మలో ఫలానా పుర్రే ఫలానా వారిది, ఎంత రాయమంటావు ఐశ్వర్యం అని అడుగుతారట. వాడా అని అమ్మిలా తలదించుకుందా, దరిద్రుడు అని రాస్తారట. వాడు పట్టిందల్లా ఈ నమ్మొక్కే. వీడా తెల్లవారి లేస్తే నా పాదములు పట్టి ప్రార్థన చేసినవాడు. ఎలా ప్రార్థన, ఎవరిని చూసినా అమ్మగా వాడు నమస్కరించాడు. అలా నమస్కరించిన వాడైతే అమ్మవారు అంటుందట వాడా అని కనుబొమ్మ ఎత్తుతుందిట. అలా అమ్మవారు కనుబొమ్మ పైకి ఎత్తిందా, వీడికి మహదైశ్వర్యం అని రాసేస్తారట. యద్ భూభంగా ప్రమాణం స్థిరచర రచనా తారతం ఏ మురారే హే వేదాంతాహ తత్వచింతాం మురభి దొరసి యత్ పాదచిహ్నై తరంతి అంటారు పరాశర భట్టర్లు. అమ్మా నీ కనుబొమ్మ కదలిక ప్రమాణంగా చేసుకుని ఐశ్వర్యం ఇస్తున్నారు. అలాంటి అమ్మవారు అక్కడ ఉంటే వీడంటాడు నేను నీకు ఐశ్వర్యం ఇస్తానంటాడు. ఇది ప్రసాద బుద్ధిని పోగొట్టుకోవడం కాదు, తన ఐశ్వర్య పతనమునకు హేతు అవుతోంది. ఈ మాట మాట్లాడుతున్నాడు, ఇంత కాంచన లంక కాలిపోయే రోజు దగ్గరికి వచ్చేస్తోంది తన ఆడిన మాటల చేత. ఆవిడ ఏమీ మాట్లాడటలేదు, ఆవిడ అక్కడే కూర్చుంది. అక్కడే కూర్చున్న అమ్మ దగ్గర తాను మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడిన మాటల చేత పాపాన్ని మూట కట్టేస్తున్నాడు. ఈ కట్టేసిన పాపం చేత తన ఇల్లు తాను కాల్చేసుకుంటున్నాడు. ఎక్కడైనా అంతే సుందరకాండ. ఆవిడ ఇక్కడే కూర్చుని అన్నీ చూస్తుంటుంది. ఇక్కడ నుంచి మీరు ఎన్ని మాట్లాడుతున్నారో అన్నీ వింటుంటుంది. నువ్వు ఇన్ని మాట్లాడావు కదా, నీ పాపం నువ్వు అనుభవించక తప్పదు అంటుంది. ఇక్కడ నోటితో మాట్లాడావు, ఆ పాపాన్ని మూట కట్టుకుంటావు. కట్టుకున్న పాపానికి ఫలితం అనుభవించక తప్పదు. ఉన్న నోరే, తిరుపతి అండి, శ్రీరంగం అండి, కాశీ అండి, ఆవిడ అండి, మహాతల్లండి, వారా అండి, మహాపురుషులండి అని మాట్లాడావా, పుణ్యాన్ని మూట కట్టేస్తూ ఉంటావు. వచ్చిన ఉపద్రవాలు తప్పిపోతుంటాయి పిల్లలకి. అనుకున్న పని నెరవేరుతుంటుంది ఎక్కడి నుంచి, లోపల కట్టిన పుణ్యపు మూటలోంచి కాదు. ఈ నోరే, అక్కరమాలిన మాటలన్నీ మాట్లాడావు, మూట కట్టావు, ఫలితం తప్పదు. నువ్వేం మూట కట్టుకున్నావో అది నువ్వు తినాలి. నువ్వు చపాతీలు బాక్సులో పెట్టుకుంటే చపాతీలే తినాలి, నువ్వు అన్నం బాక్సులో పెట్టుకుంటే అన్నమే తినాలి. నువ్వు ఇక్కడ అన్నం బాక్సులో పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళాక చపాతీలు అవవుగా, అన్నమే తినాలి. నువ్వు ఇక్కడ పుణ్యం మూట కట్టావు అదేగా నువ్వు అనుభవించాలి, నువ్వు ఇక్కడ పాపం మూట కట్టావు అదేగా అనుభవించాలి. ఆయుధం మాత్రం ఒకటే, ఒక నోరి. అలా ఇవాళ వాడు చూడండి, ఆ మాట మాట్లాడి తన మరణాన్ని తను తెచ్చుకున్నాడు. తన మరణాన్ని కాదు, తనతో పాటుగా ఈ రహస్యం ఎవరు చెప్పేశారో తెలుసా అండి, రామాయణంలో మారీచుడు చెప్పేశాడు. ఓరి పిచ్చాడా, కళత్రానిచ సౌమ్యాని మిత్రవర్గం స్థథైవచ యదీచ్చసి చిరంభోక్తం మాకృత రామ విప్రియం అన్నాడు. నీ భార్య, నీ బిడ్డలు, నీ ఐశ్వర్యం ఇవి సుఖంగా ఉండాలంటే రాముడికి అప్రియం చేయకరా అన్నాడు. ఈ మాటలో ఎంత రహస్యం ఉందో చూడండి. నువ్వు చేసిన పాపానికి ఎవరు దెబ్బతింటారో తెలుసా, నీ భార్య మంచాన పడుతుంది, నీ బిడ్డలు మంచాన పడతారు. ఇంకా నీ పాపం ఎక్కువైందనుకో, నువ్వు అనుభవించాలి. నీ ఒంటికొస్తే నీకు పర్వాలేదు, నీ భార్య మంచాన పడితే నీకు చేసేవాడు కూడా ఉండడు. అందుకని నీ పాపం వాళ్ళని పడగొడుతుంది. స్వామినా ప్రతికూలేనా ప్రజా తీక్ష్ణేన రావణ రక్షమానా నవర్ధంతే మేషా గోమాయునా యథ అన్నాడైన. నువ్వు చేస్తున్న పాపానికి రావణ, ఇప్పుడు సుఖంగా ఉన్న నీ భార్య, నీ బిడ్డలు, నీ కొడుకులు నీ కళ్ళ ముందు చచ్చిపోతారు. నీ లంక అంతా ఏడుస్తారు, నీ లంక కాలిపోతుంది, సర్వనాశనం అయిపోతావు. నీ నోటితో ఆ మాట అనకు, సీతమ్మని ఎత్తుకొస్తానని చెయ్యకు, భగవంతుడికి అప్రియం చెయ్యకు, చేసి పాపం మూట కట్టుకోకు, వెళ్లకు రాముడి జోలికని చెప్పాడు, నేను వెడతానన్నాడు. ఏమైంది, అదే జరిగింది. అందుకని మారీచుడు మహితాత్ముడు, నిజంగా వాడు సామాన్యుడు కాడు, రాక్షసుడైన ఒక్క దెబ్బ తిన్నాడు రాముడి చేతిలో మానవాస్త్రంతో. తిని వాడికి ఎంత భక్తి వచ్చిందంటే వృక్షే వృక్షే చ పశ్యామి చీరకృష్ణాజినాంబరం అన్నాడు. నాకు ఎక్కడైనా చూస్తే చాలు, బట్ట కనపడితే రాముడు ఆడేసుకున్న బట్టలా కనపడుతుంది. ఇంకా విచిత్రం ఏమిటో తెలుసా అండి, మారీచుడి దగ్గరికి ఎవరైనా వెళ్ళి రథము అందాం అనుకుని రా అన్నారనుకోండి, వాడు పారిపోయేవాడు. అదేంటి రా అని వాడు వెనకాతలు వెళ్ళి పట్టుకుని రథం అందాం అనుకున్నాను, రా అంటే పారిపోయేవేరా అంటే వాడు అన్నాడు, రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నానిచ రథాశ్చైవ విత్రాస జనయంతి మే అన్నాడు. రాముడు రోజు నన్ను మానవాస్త్రం పెట్టి కొట్టాడు రా, అప్పటి నుంచి నాకు ఆయన అంటే ఎంత భయం అంటే రా అంటే తర్వాత మా అంటారేమో వస్తున్నానంటారని నేను పారిపోతుంటాను రా అన్నాడు. నువ్వు ముందు రా అంటే పోతానన్నాడు వాడు. అంత భయపడిపోయాడు వాడు, వాడిది భీతభక్తి మారీచుడిది. సరే, అందుచేత అదంతా అరణ్యకాండ విశేషం అనుకోండి, అది అనుభవిస్తున్నాడు ఇవాళ రావణాసురుడు. కాబట్టి సుందరకాండ పారాయణకాండ 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 అనడంలో రహస్యం ఏమిటో తెలుసా అండి, సుందరకాండ వినండి మీకు ప్రశాంతత కలుగుతుందంటారు. ఎక్కడి నుంచి వస్తోంది అశాంతి, నువ్వు కట్టుకున్న మూటలోంచి వస్తోంది, నీ ఇంట్లో వేసుకున్నావు నెగడి వేడొస్తోంది, నీ ఇంట్లో వెలిగించుకున్న అగ్నిహోత్రం పొగొస్తోంది, నువ్వెళ్ళి కౌగిలించుకున్న అగ్నిస్తంభాన్ని ఒళ్ళు కాలుతోంది. అది అగ్నిస్తంభం రా, అలా కాల్చుకోకనోడు చెప్పాడు, వదిలే సమయం చల్లగా ఉందండి అన్నాడు. మహర్షి ఇప్పుడు చెప్తున్నారు, నీ నోరేరా కొంచెం అదుపులో పెట్టుకోవడం నేర్చుకో, కష్టాలు వస్తున్నాయి అంటున్నావు కదా, రామకథ ఒకటికి 10 మాటలు విని సుందరకాండలో ఉంది కనుక నీ పాపం ఉపశమిస్తుంది అన్నారు. అంతే సుందరకాండ అంటే, అందుకని అది 10 మాటలు పారాయణకాండ అయి కూర్చుంది. తప్ప నిజంగా సీతారాముల కథ రావణాసురుడు వెళ్ళాడు అయ్యి బాబోయ్ ఏమైపోతుందో, ఇంకా తర్వాత సీను కోటేశ్వరరావు చెప్తే తప్ప మన ఎవ్వరికీ తెలియదు ఆయనకి తప్పని మీరందరూ కూర్చున్నది, అందుకు కాదు సుందరకాండ. అందుకని ఆ మాట చెప్పి అన్న తర్వాత అమ్మవారు శుద్ధమైన నవ్వు నవ్వింది. నవ్వి తృణమంతరత కృత్వ ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాంమన. ఒక గడ్డి పరకనొక దాన్ని పట్టుకుని అమ్మవారు మధ్యలో పెట్టిందిట, తనకి రావణునికి మధ్యలో పెట్టి శుచిస్మిత ఒక పరిశుద్ధమైన నవ్వు నవ్విందిట. అంత ఏడుస్తున్నట్టుగా ఉన్నటువంటి తల్లికి పరిశుద్ధమైన నవ్వు రావడం ఏమిటప్పుడు? అది ఆవిడ స్వరూపం కాదు. అంత ఏడుస్తున్నట్టు కనపడుతున్నది వాడికి, నువ్వు అలా చూడకు కొంపడిపోతాయి. ఆవిడ స్వరూపం అసలు ఇది, వెంటనే మహర్షి చెప్పేస్తారు నువ్వు అలా చూడావిడ ఎప్పుడు. ఎలా శుచిస్మిత, ఆవిడ పరిశుద్ధమైన నవ్వుతుంటుంది, మందస్మిత ఆవిడ. అందుకని గడ్డిపరక మధ్యలో పెట్టింది. ఎందుకు పెట్టిందో తెలుసా? సమస్త లోకములు ఆవిడ పిల్లలు, ఇవాళ ఏ బిడ్డడు చెయ్యరా అనేటువంటి పాపాన్ని కొడుకు చేస్తున్నాడు, అమ్మ ఎందు మనస్సు పెట్టుకున్నాడు. ఇంతటి మహాపాపం చేసినటువంటి వాణ్ణి ఎదురుకుండా కన్నులతో చూసినటువంటి పాపము క్షమించాలంటే వేదంలో తృణాన్ని ముట్టుకోమని చెప్పారు, గడ్డి పరకని ముట్టుకోవాలి. ఆ పాప పరిహారం కోసం ఇవాళ అమ్మవారు గడ్డి పరకని ముట్టుకుందిట. అందుకని తృణమంతర తక్కువ అందుకు పెట్టిందిట గడ్డి పరక. కాదుట, నువ్వు ఎప్పుడూ పరపురుషుడివే, నీ భావన చేత ఉంటుంది. అమ్మా నేను కొడుకునమ్మా అన్నారా, అమ్మ 2 కాళ్ళు జాపుతుంది పూలు పుచ్చుకోవడానికి. అన్యభావనతో మీరు వచ్చారా, అమ్మ రౌద్రరసంతో ఉంటుంది. అందుకని నువ్వు పరపురుషుడివి, నేను పతివ్రతని, నీకు నాకు మధ్యలో వ్యవధానం ఉండకుండా నేను నీతో మాట్లాడకూడదు, అందుకని మధ్యలో గడ్డిపరక పెట్టాను. అందుకు కాదు, నువ్వు మనిషివైతే ఒకసారి చెప్తే నీకు అర్థం అవ్వాలి. అన్నం తింటున్నవాడివైతే ఇప్పటికి 10 నెలల నుంచి వస్తున్నావు నువ్వు, నేను చెప్తూనే ఉన్నాను, నీ బుర్రకెక్కలేదు కాబట్టి నువ్వు మనిషివి కావు, నీకు అన్నం పెట్టక్కర్లేదు, నీకు గడ్డి పెట్టాలి, నువ్వు పశువువి, అందుకని గడ్డి పరక పెడుతున్నాను. కాదుట, నేను ఈ గడ్డి పరకనైనా ముట్టుకుంటాను, నిన్ను మాత్రం ముట్టుకోను, అంటే నువ్వు ఈ గడ్డి పరక కన్నా హీనుడివి, అందుకని గడ్డి పరక పెట్టిందిట. కాదు, ఈ గడ్డి పరక ఎండిపోయి కాలిపోవడానికి సిద్ధంగా ఎలా ఉందో నువ్వు పాపము చేత కాలిపోయి మరణించడానికి అలా సిద్ధపడిపోయావు అని చెప్పడానికి గడ్డిపరక పెట్టిందిట. కాదు, ఈ గడ్డిపరక ఒకనాడు ఏం చేస్తుందనుకుని కాకాసురుడు వచ్చిన వక్షస్థలమనందు గాడవేశాడు, రామచంద్రమూర్తి దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రిస్తే 3 లోకములు తిరిగింది కాకి, రక్షణ దొరకలేదు. ఇలాంటి గడ్డిపరక నీ ప్రాణం తీసేస్తుంది ఒకనాడు రావణ రాముడు సంకల్పిస్తే అని చెప్పడానికి గడ్డిపరక పెట్టిందిట. ఇన్ని భావనలతో తల్లి గడ్డిపరక పెట్టి శుచిస్మిత శుద్ధమైన నవ్వు నవ్విందిట. ఇన్ని మాటలు చెప్పాను, ఇంకా నువ్వు తిరిగి రావు, ఎందుకని నాకు భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలుసు, నేను త్రైలోక్య మాతని, ఇన్ని మాటలు వచ్చి మాట్లాడావు, ఇహ నువ్వు మాట్లాడవలసిన అవసరం లేదు, ఎందుకంటే రావలసిన ఆయన వచ్చేశాడు పైన ఉన్నాడు, ఇది ఆవిడికి తెలుసు అమ్మవారికి. అందుకని శుచిస్మిత శుద్ధమైన నవ్వు నవ్విందిట. కాదుట, తన కొడుకు తప్పుత్రోవలో ప్రయాణిస్తూ మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడినటువంటి పిల్లవాణ్ణి తీసుకొచ్చి తొడ మీద కూర్చోపెట్టుకుని మంచి మాటలు మాట్లాడగలిగినటువంటి శుద్ధమైన నవ్వు కలిగినటువంటి మాతృమూర్తి యొక్క సౌజన్యంలా అమ్మ ఇవాళ రావణాసురుడి యొక్క తప్పిదములను క్షమించి వాడి బుద్ధి మార్చడానికి మరొక ప్రయత్నం చేస్తోందిట. అందుకని మొట్టమొదటి మాటే ఆవిడ అంటుంది, తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. నీకు మనస్సు ఉండడం తప్పు కాదు, ఎంత గొప్ప తీర్పు చూడండి, సమస్త లోకానికి అమ్మవారి తీర్పు. నాకు కాళ్ళు ఉన్నాయండి కనపడతాయి, నాకు చేతులున్నాయండి కనపడతాయి, నాకు గుండె ఉందండి తెలుస్తుంది, ఎక్స్రే తీయించుకుంటే దిక్కుమంది లేకపోతే ఎలాగో అలా తెలుస్తుంది, నాకు కిడ్నీస్ ఉన్నాయండి తెలుస్తుంది, నాకు మనస్సు ఉందండి ఓసారి చూపించండి కనపడదు, అది సంకల్ప వికల్ప సంఘాతం. కానీ జీవితాన్నంతటినీ ఆ మనస్సు శాసిస్తుంది, అటువంటి మనస్సు ఎక్కడ పెట్టకూడదో అక్కడ పెట్టడం చేత మాత్రమే తను పతనమైపోతాడు. ఆ మనస్సు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడం చేత వృద్ధిని పొందేస్తాడు. అమ్మవారు అంటోంది, ఇవాళ నీకు స్త్రీ యందు మనస్సు ఉండడం తప్పు కాదు, కానీ ఈ మనస్సు నా యందు పెట్టకు. పరస్త్రీ యందు మనస్సు పెట్టావా, నశించిపోతావు. నీ స్త్రీ యందు నువ్వు మనస్సు పెట్టుకున్నావా, ధర్మమూర్తి అయిపోతావు. ఒక్కటే తేడా, నన్ను చూసినప్పుడు అమ్మా అను, నీ భార్య యందు నీ మనస్సు ఉంచుకో. నివర్తయ మనోమత్త, మనస్సుని తిప్పడం నేర్చుకో. ఇటువైపుకి తిప్పకు, నీ వారి యందు తిప్పుకో. నువ్వు ధర్మంలో ప్రవర్తిస్తావు. నివర్తయ మనోమత్త స్వజనే క్రియతా మనః, నువ్వు ధర్మం చేసావు, ఎంతో ధర్మమూర్తివై నిలబడిపోతావు, నువ్వు రక్షింపబడతావు. ఆ మనస్సు ఇటు తిరిగిందా, పతనమైపోతావు. అందుకని రావణ నీ మనస్సుని తిప్పుకో అంది అమ్మవారు. వాడికి అర్థమవుతుందా? ఇది జీవకోటికంతటికీ సందేశం ఏమిటో తెలుసా అండి? మనహ మనహ మనహ, నాది 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 అంటాం. కనపడ్డ వల్ల నాది 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 అంటాం. ఆ నాది నాది అని చూపించడానికి సాధారణంగా మనం దేన్ని చూపిస్తాం? ఏదైనా మాది నాది అని చెప్పాలంటే ఏం చేస్తాం? చెయ్యి వెళ్ళి గుండెని తాకుతుంది. మీరు చూడండి, ఎప్పుడైనా ఇది ఎవరిదండి అన్నారు, నాదండి అన్నామనుకోండి, అనవలసి వస్తే నాదండి అని పాదం పట్టుకోం, నాదండి అని తలకాయ పట్టుకోం, నాదండి అంటాడు, గుండె వైపు చూపిస్తాడు. ఈ సంబంధం ఎంతసేపు చెప్పండి, ఇది ఆగిపోతే ఇంకా ఇది కదలదు. ఇంకా ఏది తీసుకొచ్చి ఇందులో పెట్టండి, ఇక ఇది కదలదు. దీన్ని ఇది ఉన్నంతసేపు, ఇది లబ్ డబ్ లబ్ డబ్ అన్నంతసేపే ఇది ఇలా చూపిస్తుంటుంది. ఇది ఇలా చూపించడం మారి ఇలా చూపించడం వచ్చింది అనుకోండి, నీది 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 నాకిచ్చావు అంటున్నారు అనుకోండి, అయిపోయిందంతే, బంధం అంతా విడిపోయింది. వాడిది నాకిచ్చాడు, నాది కాదు. ఇలా అందుకని పూజలో ఇలా వేయకండి ఇలా వేయండి అంటుంటారు. నివర్తయ మనోమత్త, మనస్సు తిప్పడం నేర్చుకో, సింబాలిజం అంతే. అందుకని నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః, నీ మనస్సుని తిప్పడం నేర్చుకో రావణ, నువ్వు వృద్ధిలోకి వచ్చేస్తావు. అందుకని తృణమంతరత కృత్వా ప్రత్యువాచసు సుస్మిత, నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః, అప్పాన్ ఉపమాం కృత్వా స్త్వేషు దారేషు రమ్యత అతుష్టం స్త్వేషు దారేషు చపలం చలితేంద్రియం. ఎంత గొప్ప మాటలు చెప్పిందో చూడండి తల్లి. ఇవాళ రావణ నీ భార్యల్ని పరపురుషుడెవడైనా తీసుకుని పోతే నీ మనస్సు ఎలా క్షోభిస్తుందో, అలా పరపురుషుల యొక్క భార్యని నువ్వు తీసుకొస్తే వారి మనస్సు కూడా క్షోభిస్తుంది. రెండు, నువ్వు ఇలా పరస్త్రీలని తీసుకొచ్చే ప్రమదావనంలో పెట్టుకోవడం నీ భార్యలకి తెలుసు. తెలియడం చేత వాళ్ళు నిన్ను ఏమని పిలుస్తారో తెలుసా? చపలుడు చలితేంద్రియుడు అని పిలుస్తారు. దీని పర్యవసానం ఎక్కడుంటుందో తెలుసా రావణ? నా భర్త చపలుడు, భార్య నోటి వెంట ఎన్నడూ రాకూడని మాట ఏదైనా ఉంటే అది. భార్య తన భర్త తనవాడన్న పూనిక ఉండాలి. తప్ప నా భర్త చపలుడు చలితేంద్రియుడు అందనుకోండి, ఇంకా అంతకన్నా ఘోరమైన సర్టిఫికెట్ ఆ భర్తకి లేదు. అటువంటి వాడికి గౌరవం ఎంతకాలమో తెలుసా అండి? ఆవిడ పైకి అనలేదు, కానీ తన ఒంట్లో వాడికి ఓపిక ఉంది కాబట్టి వాడిని ఏమన్నా అన్నా వాడు కొడతాడు కనుక ఊరుకుంటుంది. కానీ ఓపిక అన్నాళ్ళు ఉండదు, ఒకనాడు క్షీణించిపోతుంది. క్షీణించి ఇది మనసాన పడుతుంది. పడినప్పుడు ఆవిడ చేయవలసి వచ్చింది అనుకోండి, అప్పుడు చెప్తుంది ఆవిడ, నీ ఒంట్లో ఓపిక ఉన్నన్నాళ్ళు తిరిగి వచ్చావు, ఇప్పుడు నేను కావలసి వచ్చానంటుంది. అప్పుడు వాడు బతికున్నట్ట చచ్చిపోయినట్ట. చపలం చలితేంద్రియం అంటారు నీ భార్యలు రావణ. ఆ మాట నువ్వు అనిపించుకోకండి అమ్మవారు. ఎంత గొప్ప సందేశం ఇచ్చింది చూడండి ఆవిడ అని ఆవిడ అంటుంది. తృణమంత రతకృత్వా ప్రత్యువాచ సుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః ఆత్మానుపమాం కృత్వా స్వేషు దారేషు రమ్యత అతుష్టం స్వేషు దారేషు చపలం చలితేంద్రియం. నహి గంధముపాఘ్రాయ రామలక్ష్మణయోస్త్వయ శక్త్యా సందర్శనే స్థాతుం సునా శార్దూలయోరివ. వాడు అన్నాడు, సీతా నువ్వేమిటి అస్తమానం రాముడు 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 అంటావు, రాముడు రాజ్య భ్రష్టుడు, ఎక్కడో తిరుగుతున్నాడు, అడవిలో భూచయనం చేస్తున్నాడు, ఉన్నాడో తెలియదు లేడో తెలియదు, అటువంటి రాముణ్ణి పట్టుకుంటావేమిటి, నన్ను అంగీకరించు నీకు ఐశ్వర్యం వస్తుంది అన్నాడు. అమ్మవారు అంటోంది, రాముడు పనికిమాలినవాడని అన్నావు కదా, నిజంగా రాముడే అంత పనికిమాలినవాడైతే ఆనాడు పెద్ద పులి వాసన కనపడగానే పారిపోయినటువంటి చెవుల పిల్లిలా ఒక కుక్కలా రాముడు అరణ్య నా దగ్గర ఆశ్రమంలో లేకుండా చేసి నన్ను ఎందుకు ఎత్తుకొచ్చావు, రాముడితో యుద్ధం చేసి తీసుకురాకపోయావా, ఇవాళ రావణాసురుడి పౌరుషాన్ని అమ్మవారు ప్రశ్న చేసింది, చెప్పడానికి వారికి జవాబు లేదు. కోపం శేషేన పూరయేత్, కోపంతో పూర్తి చేసే ఇంకా పాపం మూట కట్టుకోవాలి వాడు. అందుకని ఇది మాయామానుష స్వరూపం అంటే అమ్మవారిది. ఆవిడ తిన్నమైన ప్రశ్న ఒక్కటేసింది, నహిగంధం ఉపాగ్రాయ రామలక్ష్మణయోస్తయ శక్త్యా సందర్శనే స్థాతుం శునాశార్దూలయోరివ అని ఆవిడ అంది. వధంచా మిచ్చితాఘోరం తయాసౌ పురుషర్షభ విధిసత్సహి ధర్మజ్ఞ శరణాగత వత్సలహ అంది. రావణ, రాముడి కాళ్ళు వెళ్ళి పట్టుకో. దేనికి పట్టుకుంటావో తెలుసా? బ్రతకడం కోసం కాదు, చచ్చిపోవడానికి పట్టుకో అంది. ఏమిటా మాట? మనం పూజ చేసామనుకోండి, మనం పూజ చేస్తే అడగవలసినటువంటి ఫలితం ఏమడుగుతామో తెలుసా అండి? అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం. ముందడిగేది అనాయాసమైన మరణాన్ని ఇప్పించు స్వామి అంటాం. ఎందుచేత? అసలు మనిషి చేసినటువంటి పాపపుణ్యముల యొక్క తీర్పు మరణంలో తెలుస్తుంది. వాడి శరీరములోంచి బయటికి వచ్చేటటువంటి మలమూత్రములను వాడు విసర్జించుకోగలిగినంతసేపు మాత్రమే వాడికి గౌరవం. ఒక్కసారి శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు బయటికి వెళ్ళి వీడు మంచాన పడుకుని వీడి మలమూత్రములను వేరొకరు తీయవలసి వచ్చింది అనుకోండి, కట్టుకున్న భార్య కూడా 6 నెలలు చేస్తుంది, 7 నెలలు చేస్తుంది, ఇంకా చెయ్యలేక గది గదంతా కంపు, మనిషి అంతా కంపు వస్తే 6 నెలల నుంచి ఇలా బాధపడుతున్నారండి ఆయన, ఇంత బాధపడే కన్నా అని వదిలేస్తుంది వాక్యం. ఆనాడు వాడు బ్రతికి చచ్చిపోయినట్టే. అందుకని బతకడానికి రావణ రామానుగ్రహం కావాలని అనుకోకు. నీకు ఒంట్లో ఓపిక ఉంది కనుక ఎక్కడికెళ్ళి ఇలా చేయి చాపినా 4 పళ్ళు వారేస్తారు, జఠరాగ్ని ఉంది కనుక జీర్ణమైపోతుంది, వృద్ధాప్యం ఉందని గుర్తుపెట్టుకో. మరణం మామూలు మరణం రాదు. రాముడితో నువ్వు శత్రుత్వం పెట్టుకుంటున్నావు, రాముడితో పెట్టుకున్న శత్రుత్వం వల్ల నీ మరణం ఎలా చేస్తాడో తెలుసా ఆయన? నీ కళ్ళ ముందు ముందు నీ కొడుకులు పోతారు, నీకు కొరిగి పెట్టవలసిన వాళ్ళు, ఏడ్చి ఏడ్చి ఏడుస్తావు. నువ్వు ఒక స్త్రీని తెచ్చి పరట్లో పెట్టడం వల్ల నా కన్న కొడుకులు చచ్చిపోయారని భార్య వచ్చి ఏడుస్తుంది ఆ రోజున. నీ తమ్ముళ్ళు చచ్చిపోతారు, నీ సైన్యం చచ్చిపోతుంది, నీ లంక కాలిపోతుంది, ఒక్కడివి మిగిలిపోతావు. ఆ రోజున వెళ్ళి నిలబడితే అడ్డొచ్చేవాడు లేక రాముడు ఒక్కొక్క బాణం తీసి ప్రయోగిస్తుంటే, ఒక్కొక్క తల తెగి భూమి మీద పడిపోతుంటే, దేవతలందరూ సంతోషించి రాముడి మీద పుష్పవృష్టి కురిపిస్తుంటే, ఆఖరి తల తెగి కింద పడిపోతావు రావణ. అంత దారుణమైన చావు చచ్చిపోకూడదంటే వెళ్ళి రాముడి కాళ్ళు పట్టుకో. అందుకని వధంచా మిచ్చితాఘోరం తయా సౌపురుషర్షభ, నీకోసం కాదు నీ వాళ్ల కోసమైనా రాముడి కాళ్ళు పట్టుకో. విదిత సహి ధర్మజ్ఞ శరణాగత వత్సలహ, ఇంత తప్పు చేశానే రాముడు నన్ను ఒప్పుకుంటాడా అనుకుంటున్నావేమో, ఆయన శరణాగత వత్సలుడు. ఎంత తప్పు చేసిన వాడైనా సరే, అయ్యో ఏమండి ఇన్నాళ్ళు పాపం చేశాను ఇప్పుడు నన్ను ఒప్పుకుంటాడా, పరమాత్మని బెంగ పెట్టుకోకు, వెళ్ళి ఒక్కసారి పరమాత్మ పాదములు పట్టుకుని ఈ క్షణం నుంచి నిజాయితీగా ఉంటానని ప్రతిజ్ఞ చేయి, ఆయన నిన్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది సుందరకాండ సందేశం. ఇది సీతమ్మ తల్లి పాత్ర చేత మహర్షి చెప్పించారు కనుక, అమ్మ పలికింది కనుక సుందరకాండ. ఈ అభయం మనకి ప్రపంచంలో ఎవరిస్తారు? అమ్మవారిచ్చింది. ఇది సౌందర్యం, అందుకని సుందరకాండ అని. ఆ తల్లి అంది, రావణానికి తెలియట్లేదురా, రాక్షసాధమా వాడు ఆవిడ్ని భీరు అని పిలిచాడు, పిరికిదానా అన్నాడు. అమ్మంది, ఓరి పిచ్చారా నేను పిరికిదాన్ని అయితే, నిజంగా పిరికివాడు అనుకోండి, కనపడ్డవాడు ఎంత పలికి మాలినవాడినైనా, ఎంత పనికి మాలినవాడినైనా ముందో సారు వెనకో సారు వేసి సార్ మీరు సార్ అని మాట్లాడాలి, ఎందుకంటే వాడు ఏమైనా చేసేస్తాడని వీడికి భయం. ఆవిడంది రాక్షసాధమా అంది, రాక్షసులలో అధముడా అని పిలిచింది ఆవిడికి పిరికిదావిడ. రాక్షసాధమా రామస్య భార్య అమిత తేజస త్వగతిర్మానుషాణంచ, నువ్వు చేసినటువంటి ఈ దోషానికి నువ్వు ఏ లోకానికి పోతే నీ పాపం పోతుందిరా, నీ పాపం పోదు. నాపహర్తుం అహం శక్త్యా త్వయా రామస్య ధీమత విధిస్తమ వదార్థాయ విహితో నాత్ర సంశయ. ఓరి పిచ్చాడా నీకు అసలు రహస్యం తెలియట్లేదు, నువ్వు నన్నెత్తుకురాలేదు, నీ చావు నువ్వు తెచ్చుకున్నావు. బ్రహ్మగారు ఎంత తెలివైన పని చేశాడంటే నిన్ను ఎలా చంపాలని ఆలోచించాడు, ఆలోచించి నీ చావు నీ చేతిలో పెట్టేశాడు. నువ్వు నన్నెత్తుకొచ్చావు అనరాని మాటలు అంటున్నావు, దీని చేత ఈ పాపం మూట కట్టుకుని నువ్వు చచ్చిపోతావు. విధిస్తమ వదార్థాయ విహితో మాత్ర సంశయ, నీ మాటలతో నువ్వే చచ్చిపోతున్నావు. ఇది అమ్మవారు తీర్పు ఇచ్చేసింది. ఇచ్చేసి ఆవిడ అంది, నేను సీతమ్మని రాముడి నుంచి అపహరించి తెచ్చానని కదా నువ్వు చెప్తున్నావు. ఒకే మాట ఇద్దరికి చెప్తోంది అమ్మవారు. పైన కూర్చున్న హనుమన్నారు నాకు సీతమ్మలో రాముడు కనపడ్డాడన్నారు. ఎదురుగుండా ఉన్న రావణాసురుడు అన్నాడు నేను రాముడి నుంచి సీతమ్మని వేరు తెచ్చి తెచ్చానన్నాడు. సీతమ్మలో రాముడిని దర్శనం చేసినటువంటి హనుమ దర్శనం నిజమా? సీతమ్మని రాముడి నుంచి వేరు చేసి తెచ్చానన్న రావణాసురుని యొక్క దర్శనం నిజమా? ఏ దర్శనం నిజమో అసలు దర్శనమిస్తున్నావిడి చెప్పాలి. ఇప్పుడు అమ్మవారు చెప్పేస్తోంది ఏది నిజమో. శక్త్యానోభయితుం నాహం ఐశ్వర్యేన ధనేన వా అనన్యే రాఘవేనహం భాస్కరేణ ప్రభాయధ. కావ్య భాషలో చెప్పింది ఆవిడ. ఓరి పిచ్చివాడ, సూర్యుడు అక్కర్లేదు, సూర్యకాంతి కావాలి, విడిగా వస్తుందా? వజ్రం అక్కర్లేదు, వజ్రము తాలూకా ప్రభ కావాలి, వస్తుందా? దీపం అక్కర్లేదు, దీప ప్రకాశం కావాలి, వస్తుందా? రాముడి నుంచి సీత కూడా అలాగే విడివడి ఉండదు. వజ్రముంటే వజ్రము కాంతి ఉన్నట్టు రెండూ ఎప్పుడూ కలిసే ఉంటాయి. విడదీయడం నీ శక్తి కాదురా అందావిడ. అంటే ఇప్పుడు ఏమైంది, పైన కూర్చుని దర్శనం చేసినటువంటి ఆయన దర్శనమే నిజము, వీడనుకుంటున్నది అబద్ధము. అలా అనుకుని వీడు మరణిస్తున్నాడు, అలా అనుకుని ఆయన చిరంజీవి అవుతున్నారు. అమ్మవారు తీర్పు చెప్పేసింది. చెప్పేస్తే వాడికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చేసింది. నేను కామించిన స్త్రీవి కనుక ఇన్ని మాటలు మాట్లాడినా ఉపేక్షించాను సీత, నిన్నిప్పుడే సంహరిస్తానని చేతులు ఒక పెద్ద ఖడ్గం ఒకటి లాగబోయాడు. అమ్మవారంది, అసందేశాప్తురామశ్చాతపశ్చానుపాలనాత్ నత్వాంకుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హి తేజస అంది. రాముడి అనుజ్ఞ లేదు కనుక నిన్ను నేను చంపట్లేదు. ఏమిటి ఇందులో రహస్యం? రామస్వరూపంగా వచ్చి నీకు సంహారం జరగాలి తప్ప నువ్వు చేసిన పాపానికి నిన్ను చంపడం, సీతారాములు ఇద్దరు లేరు కనుక ఇప్పుడే చంపేస్తాను సంకల్పంతో, కానీ రామస్వరూపంతో నీ సంహారం జరగాలి. అంటే ఇంకా కొంత పాపం పండాలి నీది. అందుకని రాముని యొక్క ఆదేశం లేదు కనుక నిన్ను ఉపేక్షిస్తున్నాను, లేకపోతే ఇప్పుడే నిన్ను భస్మం చేద్దునంది అమ్మవారు. ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. నీకు 12 నెలల గడువు ఇచ్చాను, 10 నెలలు అయిపోయింది, 2 నెలలుంది, నువ్వు పాన్పు చేరలేదు, సీతా నిన్నిప్పుడే సంహరిస్తాను అని వరలోంచి ఖడ్గంలాగే అమ్మవారి మీద పడ్డాడు. ఏమో ఏమవును, రామాయణంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఎప్పుడెప్పుడు రామాయణం ఇంకా అయిపోతుందనుకుంటే అప్పుడప్పుడో స్త్రీ పాత్ర వచ్చి పొడిగించేస్తుంది. అసలు రామాయణం సీతారాముల యొక్క కళ్యాణం అవగానే అయిపోయింది. మందరొచ్చి కోరికలు మందరొచ్చి కైకమ్మ తల్లిని ప్రబోధం చేసింది. కైక వరాలు అడిగింది, అరణ్యవాసం వచ్చి ముందుకెళ్ళింది. అరణ్యవాసం చేసేసి రాముడు వెనక్కి వస్తే అయిపోనారు అక్కడతో రామాయణం. శూర్పణకొచ్చింది, ముక్కు చెవులు పోయాయి. రావణుడికి చెప్పింది సీతాపహరణం జరిగింది. సీతాపహరణం జరిగిన తరువాత ఏమో అక్కడతో అయిపోనేమో రామాయణం. ఈ రావణాసురుడు వచ్చి నిజంగా అమ్మవారి జోలికి ఎల్లుంటే ఏం జరిగేదో, అమ్మవారే సంహరించేశారు రావణాసురుణ్ణి, అయిపోను రామాయణం. ధాన్యమాలిన అడ్డుపడింది. వేరొక భార్య వచ్చి అడ్డుపడి నీయందు మనస్సు లేని స్త్రీతో నీకెందుకు రావణ, రా వెనక్కని తీసుకెళ్లిపోయింది. వాడు వెళ్ళిపోతూ ఆ చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలకి ఆదేశం ఇచ్చాడు, ఈ సీత 2 నెలల లోపల నా పాన్పు చేరాలి, అలా చేరడానికి సామ దాన భేద దండోపాయములను ప్రయోగించండి. ఆఖర్నవాడన్న మాట ఏమిటో తెలుసా అండి? అమ్మవారిని ఉద్దేశించి ఈ మాట అనడం వల్ల బహుశ ఇంద్రజిత్తు లాంటి కొడుకుని కూడా వాడు కోల్పోయాడు రావణాసురుడు. వాడు అన్నాడు చిట్ట చివర వెళ్ళిపోతూ, అవసరమైతే ఈ సీతమ్మ మీద దండోపాయాన్ని ప్రయోగించండి, దండమును ఉపయోగించండి అన్నాడు. అమ్మవారి మీద అంత మాట వాడు అన్నాడు, ఆ మాట అన్నందుకు లంక నాశనం అయిపోయింది అని అలా జరగని నాడు, సీత నా పాన్పు చేరని నాడు, 12 నెలలు పూర్తయిన మరునాటి ఉదయం ఈవిడ శరీరాన్ని ఖండించి నేను చేతే ప్రాతకాల భోజనంలో వడ్డించండి అన్నాడు. ఈ మాటలు అనాలనే అమ్మవారు వదిలేసింది అనుకుంటా. ఈ మాటలు అన్నాడు రావణుడితో పాటు రావణుడి లంక కూడా నాశనమైపోవడానికి కావలసినంత పాపాన్ని మూట కట్టేసుకున్నాడు, కట్టుకుని వెళ్ళిపోయాడు వెనక్కి. వెళ్ళిపోయాడు, అమ్మవారు మాత్రం అపారమైనటువంటి శోకాన్ని పొందింది. ఇది కథాభాగంగా రావణాసురుని యొక్క దృష్టిలో ఎలా ఉందో అలా ఉంది. అమ్మవారు మళ్ళీ ఉండి ఆ చుట్టూ రాక్షస స్త్రీలందరూ ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా ఎంత గొప్పగా పెట్టారో తెలుసా అండి మహర్షి? లంబకర్ణల లాటంచ లంబోదర పయోధరాం లంబోష్ఠీం లంబచుబుకాం లంగ్వాస్యాం లంబజానుకాం. ఒకదాని పేరు పెద్ద చెవున్నది, ఒకదాని పేరు పెద్ద ముక్కున్నది, ఒకదాని పేరు పెదవి జారిపోయింది, ఓ దాని పేరు గడ్డం జారిపోయింది, ఓ దానికి కడుపు జారిపోయింది, ఓ దానికి కన్ను జారిపోయింది. అందరికీ అవయవాల్లో వికృతమైన స్వరూపాలు ఉన్నవారే. అంటే ఒక్కొక్క అవయవములో ఒక్కొక్క ఇంద్రియములో ఒక్కొక్క రకమైనటువంటి ప్రకోపం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి అక్కడ రాక్షసులుగా చూపించారు. వీళ్ళందరూ బయలుదేరారు, రావణాసురుణ్ణి స్తోత్రం చేస్తున్నారు. ఇది రాక్షస ప్రవృత్తి, పనికి మాలిన వాడిని స్తోత్రం చేయడం, పనికొచ్చేవాడి ముందు నిలబడి నమస్కారం చేయడానికి టైం లేకపోవడం. అందుకని వాళ్ళందరూ రావణుణ్ణి స్తోత్రం చేశారు. రావణుడు అంటే ఎవరనుకుంటున్నావో, విశ్వసో బ్రహ్మ యొక్క కుమారుడు, పులశ్చ ప్రజాపతి యొక్క మనవడు, బ్రహ్మగారికి మునిమనవడు, ఆయన సమస్త లంకాపట్టణానికి అధీశుడు. ఆయన యుద్ధం చేసి ఓడించినటువంటి వారు ఈ బ్రహ్మాండంలో ఎవరూ లేరు. కుబేరుడి దగ్గర నుంచి పుష్పక విమానాన్ని ఎత్తుకొచ్చాడు. సీతా నువ్వు ఓ అను 700 మంది భార్యలకి నువ్వు అధినాయకురాలి అవుతావు, ఒంట్లో యవ్వనం ఉండగా గట్టు చేశావా, ఆ తరువాత రావణుడి పాంపు చేరలేవు, మా మాట విను, మానవకాంతవి, దేవకాంతలు, యక్షకాంతలు, కిన్నెరకాంతలు, కింపురుషకాంతలు, పితృకాంతలు రావణుడి పాంపు చేరారు, ఒక మనుష్య కాంతవి, నువ్వెంత దానివి కనుక చేసిన బెట్టు చాలు, ఇప్పటికైనా మా మాట ఒప్పుకో అన్నారు. అమ్మవారంది, రాముడు రాముడు రాముడిని కలవరించిపోతున్నావే, రాముడు ఎక్కడున్నాడు, ఎక్కడో అరణ్యాల్లో ఉన్నాడు, ఒంటివాడు, రాగలడా 100 యోజనముల సముద్రాన్ని దాటి, ఆయనకి ఎవరైనా ఉన్నారా చుట్టూ, ఒక్కడు రాగలడా, రాజ్యం ఉందా, ఎప్పుడు వస్తాడు రాముడు, ఇహ రాముడు రాడు, రాలేడు, కాబట్టి నువ్వు రావణుణ్ణి అంగీకరించన్నారు. అంటే అమ్మవారంది, దీనోవా రాజ్యహీనోవా యోమే భర్తా సమే గురుహు తం నిత్యమనురక్తాస్మి యథారూపాం సువర్చల. దీనుడు కావచ్చు రాజ్యహీనుడు కావచ్చు నా భర్త, ఇది సీతమ్మ తల్లి అంటే రామాయణంలో. నా భర్త భర్తయే, ఆయన నాకు పరమ గురువు, ఎన్నడు సూర్యుణ్ణి సువర్చల విడిచిపెట్టకుండా ఎలా అనువర్తిస్తుందో, వశిష్ఠుణ్ణి అరుంధతి ఎలా అనువర్తిస్తుందో, అగస్త్యుడి వెంట లోపాముద్ర ఎలా నడుస్తుందో, ఇంద్రుడి వెంట సచీదేవి ఎలా నడుస్తుందో, అలా రామచంద్రమూర్తి వెనక నడిచేదాన్నే తప్ప నా కాలి గోటితో కూడా నేను రావణాసురుణ్ణి స్పృశించను అంది అమ్మవారు. అనేసరికి అందులో హరిజట అనబడేటటువంటి ఒక రాక్షసికి అపారమైనటువంటి క్రోధం కలిగింది, ప్రగస అని ఇంకొక స్త్రీకి. వాళ్ళిద్దరూ లేచి అన్నారు, ఈ సీతమ్మని రావణాసురుడు అపహరించి తెచ్చినప్పటి నుంచి నా నోరు ఊరిపోతోంది. ఎంత నోరు ఊరిపోతోందో తెలుసా, ఎప్పుడెప్పుడు రావణాసురుడు ఈ సీతమ్మని సంహరించమంటాడా అని ఎదురు చూస్తున్నాను. ఇప్పుడే చెప్తున్నాను, మీరు వెళ్ళి రావణాసురుడికి చెప్పండి, ఆ మానవకాంత అంగీకరించడం లేదు, ఉరిపోసుకు చనిపోయిందని చెప్పండి. రావణుడు అంటాడు, మరణించిందా, మీరు తినేయండి అయితే అంటాడు. మీరు తినేయండి అన్న తర్వాత నేను ముందే చెప్తున్నాను, తర్వాత గొడవలు పడడం నాకు ఇష్టం ఉండదు. నేను ఈవిడిని తీసుకొచ్చినప్పటి నుంచి నా నోరు ఊరిపోతోంది, ఆవిడ ప్లీహన్ నేను తింటానంది, అంటే ఇంకొక తంది ఆవిడ కాళ్ళు నేను తింటానంది, చేతులు నేను తింటానన్నారు, ఆవిడ ఊరువులు నేను తింటానన్నారు, ఆవిడ కడుపు నేను తింటానన్నారు. ఒక్కొక్కడికి అమ్మవారు ఒక్కొక్కలా కనపడుతోంది, ఒకే అమ్మవారు ఎంత చిత్రంగా కనపడుతోందో చూడండి. ఒకరికి అనుభవించవలసినటువంటి వస్తువు, ఒకరికి భోజ్య వస్తువు, ఒకరికి మాతృస్వరూపిణి, ఒక్క ప్రకృతి. ఎంతమంది ఇన్ని రకాల బంధనాల్లో పడిపోతున్నారు, అందరూ ప్రకృతిలో పరమాత్మని చూడగలుగుతున్నారా, అందరూ సీతలో రాముణ్ణి చూడగలుగుతున్నారా, చూడలేరు. ఈ దర్శనంలో తేడా సుందరకాండ, వాళ్ళకి సీతమ్మలో త్రైలోక్యమాత కనపడదు, అన్నాళ్ళు అక్కడ ఉన్నా, ఇవాళ రాత్రి వచ్చి చెట్టెక్కిన ఆయనకి త్రైలోక్యమాత కనపడుతోంది. ఇది ఎన్నాళ్ళు పడుతుంది జ్ఞానసిద్ధి కలగడానికి, ఎన్నాళ్ళు కనపడుతుంది, ఎన్నాళ్ళు పడుతుంది ఆత్మదర్శనం కలగడానికి, ఎన్నాళ్ళు పడుతుంది జ్ఞానం లోపల ప్రచోదనం అవ్వడానికి, చెప్పలేము. ఎవరి అదృష్టం వారిది, ఇది సుందరకాండ తీర్పు. అక్కడే ఉండొచ్చు వాడు పొందలేకపోయాడు, ఇవాళ రాత్రి వచ్చి చెట్టు మీద కూర్చున్నాడు ఆయన, ఆయనకి తెలిసిపోయింది అమ్మవారని, సీతమ్మలో రామదర్శనం ఆయన చేసుకుంటున్నారు, అందుకని ఆయన భవిష్యత్ బ్రహ్మ అవుతున్నారు, వీళ్ళు నాశనం అయిపోతున్నారు, పుట్టుతున్నారు వెళ్ళిపోతున్నారు, పుడుతున్నారు వెళ్ళిపోతున్నారు, ఎందుకని దర్శనం దొరకట్లేదు. ఇది సుందరకాండ సందేశం. అందుకని మహర్షి అంటారు, వీళ్ళందరూ అమ్మవారు జీవించి ఉండగా అమ్మవారి శరీరాన్ని వాటాలు వేసేసుకున్నారు, వేసేసుకుంటే అందులో హరిజట అన్న రాక్షసంది, నువ్వు వచ్చేటప్పుడు బాగా కుండలతో మధ్యం పట్రా, మానవకాంత శరీరమేమో ఆ మాంసం తిని సంతోషంతో మనం లేచి చిందులు వేస్తూ నికుంభరాహం నృత్యం చేద్దామంది, సరేనని సంతోషపడిపోయి వాళ్ళందరూ గంతులేసేస్తున్నారు. సీతమ్మ తల్లి కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తోంది, అయ్యో నన్ను రక్షించేవాడు ఎవరిప్పుడని. అటువంటి స్థితిలో త్రిజట అనేటటువంటి రాక్షసి పైకి లేచింది. ఆవిడ మహావృద్ధురాలు, విభీషణుడి కూతురు అంటారు, విభీషణుడి కూతురు కాదు, ఎందుకంటే రావణాసురుడే అప్పటికి వృద్ధుడు కాడు. అలాంటిది ఆయన తమ్ముడు విభీషణుని యొక్క కూతురు, అంత వృద్ధ రాక్షసి ఎలా ఉంటుంది, త్రిజట విభీషణుడి కూతురు కాదు, విభీషణుడి కూతురు అనల. అందుకని ఆ త్రిజట లేచి, అసలు ఆ త్రిజట స్వప్నంలో రహస్యం ఉందండి. వాల్మీకంతటి మహర్షి రామాయణం రాసినటువంటి ద్రష్ట, ఎవరో ఓ రాక్షసికి ఒక కళ వస్తే దానికోసం పెద్ద పెద్ద సర్గలు రాసి ఆ కళ ఇలా వచ్చిందిరా ఇలా వచ్చిందిరా ఇలా వచ్చిందిరా అని బోల్డ్ అన్ని శ్లోకాలు రాయవలసిన అవసరం మహర్షికి ఏమిటి? అసలు వాళ్ళు ఎవరికో కళ వచ్చిందా? ఆ కళ అంతా సర్గ సుందరకాండలో అది మనం పారాయణ. ఏమిటి ఆ కళ రాయడం ఏమిటి మహర్షి? అందులో కొన్ని గొప్ప రహస్యాలు పెట్టేశారు తీసుకొచ్చి. ఆవిడ లేచింది, మీరు సీతమ్మ జోలికి వెళ్ళకండి, నాకు ఇప్పుడే తెల్లవారకట్ట కళ వచ్చింది. యుక్తాం హంస సహస్రేణ స్వయమాస్తాజ రాఘవ శుక్ల మాల్యాంబరధరో లక్ష్మణేన సహాగత. రాముడు తెల్లటి వస్త్రములు ధరించినటువంటి వాడై ఆ పక్కన లక్ష్మణుడితో కలిసి 1000 హంసలు మోస్తున్నటువంటి ఒక శిబిక పల్లకీలో ఎక్కి వచ్చాడు. వచ్చి దాని మించి 4 దంతములు కలిగినటువంటి ఒక ఏనుగు మీదకి దిగాడు. ఏనుగు మీదకి దిగి లక్ష్మణుడితో కలిసి రాగా లంకాపట్టణంలో సమున్నతమైనటువంటి ఒక పర్వత శిఖరం మీద తెల్లటి వస్త్రములు కట్టుకుని కూర్చున్నటువంటి సీతమ్మ తల్లికి చెయ్యిచ్చి 8 వృషభములు పూంచినటువంటి రథంలోకి ఎక్కించుకున్నాడు. ఎక్కించుకుని ఆకాశ మార్గంలో పైకి విడుతుండగా నాకు రాముడు కనపడలేదు. శంఖచక్రగత శ్రీమాన్ పుండరీకాయతే క్షణ శ్రీవత్సవక్షాహ నిత్యశ్రీ అజేయ శాశ్వత స్థిర పరం బ్రహ్మ పరంతత్వం పరం జ్ఞానం పరం తప పరం బీజం పరం క్షేత్రం పరం కారణ కారణం. నాకు పరములకు పరమై కారణమై కారణస్వరూపమై శంఖచక్ర గదా పద్మములను పట్టుకుని శ్రీమన్నారాయణుడై రామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. ఆయన యొక్క శక్తి స్వరూపమైన లక్ష్మీస్వరూపగా అమ్మవారు దర్శనమిచ్చింది. ఆ వెళ్ళేటప్పుడు సీతమ్మ తల్లి తన చేతితో సూర్యచంద్రుల్ని నిమిరింది. నిమిరి ఆ వృషభాములు కట్టినటువంటి రథంలోంచి సీతారామ లక్ష్మణులు 3 పుష్పక విమానంలోకి మారారు. ఆరుహ్య పుష్పకం దివ్యం విమానం సూర్యసన్నిభం ఉత్తరం దిశమాలోక్య జగామి పురుషోత్తమ. ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయింది విమానం. ఇక్కడ లంకాపట్టణంలో రావణాసురుడు రథేన కరయుక్తేన రక్తమాల్యానులేపన పిబస్తైలం హసన్ రుచ్యం భ్రాంతచిత్తాకులేంద్రియ ఎర్రటి బట్టలు కట్టుకున్నాడు. ఎక్కడో నూనె తాగుతున్నాడు. నూనె ఒంటి మీద పోసుకుని స్నానం చేస్తున్నాడు. దక్షిణ దిక్కు నుంచి ఒక స్త్రీ వచ్చింది. ఆవిడ శిరస్సు అంతా ముండనం చేసుకుంది, దిగంబరంగా ఉంది. చేతిలో ఒక పెద్ద పాశం పట్టుకుంది, దాన్ని రావణాసురుడి మెడకి వేసింది. ఈడ్చుకుంటూ దక్షిణ దిక్కుకి తీసుకుపోతోంది. అలా ఒంటి మీద ఎక్కి ఇంద్రజిత్ వెళ్ళిపోతున్నాడు, గాడిద మీద ఎక్కి కుంభకర్ణుడు వెళ్ళిపోతున్నాడు. వీళ్ళందరినీ ఆ స్త్రీ దక్షిణ దిక్కుకి లాగుతోంది. వాళ్ళందరూ పెద్ద హ్రదంలో పడిపోయారు. అది పేడ మలంతో ఉంది, దాంట్లో పడి కొట్టుకుంటున్నారు, నూనె తాగుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక మహావానరం ఒకటి వచ్చింది, వచ్చి ఈ లంకాపట్టణాన్ని అంతటినీ అగ్నిహోత్రంతో కాల్చేసింది. ఎక్కడ చూసినా రాక్షసులందరూ ఓ తండ్రి ఓ తాత ఓ అక్క ఓ చెల్లి ఓ తమ్ముడా ఓ పుత్రుడా అని ఏడుస్తున్నారు. నేను దర్శనం చేశాను, ఈ కళ అబద్ధం కాదు, సీతమ్మ తల్లి త్రైలోక్యమాత అనడానికి రుజువులు కనపడుతున్నాయి. ఇదిగో చూడండి, పక్షీచ శాఖానిలయ ప్రహృష్ట పునఃపునశ్చోత్తమ సంతవాది సుస్వాగతాం వాచముదీరయామ పునఃపునశ్చోదయ తీవ్రహృష్ట. అదిగో పింగళకమనేటటువంటి పక్షి చెట్టు మీద కూర్చుని అరుస్తోంది. ఏ చెట్టు కింద భర్త నుంచి విడివడినటువంటి ఒక స్త్రీ కూర్చుని ఉండగా చెట్టు మీద పింగళకము కూస్తుందో ఆ చెట్టు కింద ఉన్న స్త్రీ తొందరలో భర్తతో మళ్ళీ కలుస్తుంది. ఈ అమ్మ ఎడంకన్ను అదురుతోంది, ఎడమ భుజం అదురుతోంది, ఎడమ తొణ అదురుతోంది. కాబట్టి తొందరలో ఈవిడ రామచంద్రమూర్తితో కలుస్తుంది. నా మాట వినండి, ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేష పరిత్రాతుం రాక్షసో మహతో భయాత్. ఇంత అపచారం చేసిన మమ్మల్ని క్షమిస్తుందా అని మీరు బెంగ పెట్టుకోకండి. ఒక్కసారి ప్రణిపాతం అమ్మ దగ్గర ఇలా పడిపోయారా భూమి మీద, క్షమించేస్తుంది సీతమ్మ. అందుకని నా మాట వినండి, ఒక్కసారి భూమి మీద పడి అమ్మవారికి నమస్కారం చెయ్యండి అన్నారు. అనేటప్పటికా రాక్షస స్త్రీల కోలాహలం అంతా ఆగిపోయింది. ఇది త్రిజట స్వప్నం. త్రిజట అన్న పేరు ఎవరిదో తెలుసా అండి? గాయత్రి సహస్రనామ స్తోత్రంలో గాయత్రీదేవికి త్రిజట అని పేరు. ఈ స్వప్నాన్ని తీసుకొచ్చి వాల్మీకి మహర్షి ఎక్కడ రాశారో తెలుసా? రామాయణం 24,000 శ్లోకాలతో రాస్తే 12,000 శ్లోకములు పూర్తయిన తర్వాత 13,000 శ్లోకాలు ప్రారంభమయ్యేటప్పుడు 12,001 శ్లోకం నుంచి త్రిజటా స్వప్నం ప్రారంభం. ఈ సభాముఖంగా చెప్పడం చాలా కష్టం, కానీ 4 వాహనములు మారుతాడు రామచంద్రమూర్తి. ఆ 4 వాహనములు మారినప్పుడు ఆ వాహనములను సంఖ్యాశాస్త్రంలోకి మార్చి సంఖ్యాశాస్త్రాన్ని బీజాక్షరాల్లోకి మారిస్తే గాయత్రీ మంత్రం వచ్చేస్తుంది. అందుకని గాయత్రీ మంత్రాంతర్గతమైనటువంటి అధిష్టాన దేవత శ్రీరామచంద్రమూర్తియే అని నిరూపించారు త్రిజటాస్వప్నంతో. అంత గొప్ప ప్రయోగాన్ని మహర్షి చేసేశారు త్రిజటాస్వప్నాన్ని అడ్డుపెట్టి. అమ్మవారిని స్వప్నశాస్త్ర ఫలితాలు చెప్పారు, సూర్యచంద్రుల్ని నిమురుతున్నట్టుగా చెప్పారు. అలా ఏ స్త్రీకైనా కళ వస్తే ఆవిడ తొందరలో పట్టాభిషేకం చేసుకుంటుంది. అంటే రామచంద్రమూర్తితో కలిసి పట్టాభిషేకం తొందరలో పొందబోయేటటువంటి లక్షణాన్ని ఆ స్వప్నంలో చూపించారు. ఇలా త్రిజటా స్వప్నం రామచంద్రమూర్తిని గాయత్రీ మంత్రాధిష్టాన దేవత అయినటువంటి స్వరూపంగా, అమ్మవారిని సావిత్రీ స్వరూపంగా చూపించినటువంటి స్వప్నం త్రిజటా స్వప్నం. లేకపోతే ఎవరో ఒక రాక్షసికి కలొస్తే మహర్షి దాన్ని తీసుకొచ్చి ఎందుకు పెడతారు రామాయణంలో? అది త్రిజటా స్వప్నం యొక్క గొప్పతనం. సరే స్వప్నం అయిపోయింది, అమ్మవారు బెంగ పెట్టుకుని ఇంకా నేను ఇక్కడ బ్రతకలేను, నన్ను ఇంత కష్టపెడుతున్నారు వీళ్ళు, నేను ప్రాణములు విడిచిపెట్టేస్తానంటూ ఒక గొప్ప మాట చెప్పిందండి ఆవిడ. నునంసకాలో మృగరూపధారి మామల్ప భాగ్యాం లులుభేతదాని యత్రార్యపుత్ర విసర్జముఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ అంది. ఆ శ్లోకాలు ఎంత గొప్పగా వేస్తారో మహర్షి. నూనం సకాలో మృగరూపధారి, కాలము మృగరూపమును ధరించి వచ్చింది జింక రూపంలో, నేను కనిపెట్టలేకపోయాను, కనిపెట్టలేక రామా నాకు ఆ మృగం కావాలి అని అడిగాను. అడిగితే మృగం ఎందుకు అన్నాడు రాముడు. అంటే నేను ఆనాడు ఒక చెప్పకూడని మాట చెప్పాను, జీవన్న ఎదితేభ్యేతి గ్రహణం వా గ్రహణం మృగసత్తమా అని. అంతఃపుర విభూషార్థో వనవాసం అయిపోయిన తరువాత సమాప్య వనవాసానాం రాజ్యస్థానం చనప్న, మనం తిరిగి ఈ అరణ్యవాసం అయిపోయి అంతఃపురానికి వెళ్ళిపోయాక ఈ చర్మమైన అంతఃపురంలో పెట్టుకుంటానన్నాను నేను అరణ్యకాండలం. అంటే వెళ్ళిపోయారు ఆ రోజున రామచంద్రమూర్తి. కానీ నేననుకున్నాను జింకను అడుగుతున్నాను అనుకున్నాను, కానీ వచ్చింది జింక కాదు, కాలమే ఆ స్వరూపంతో వచ్చింది. వచ్చి ఏం చేసింది, రాముణ్ణి నా నుంచి విడదీసింది. విడదీయడంలో ఎంత గొప్పగా విడదీసింది, రాముణ్ణి తీయలేదు నా దగ్గర నుంచి. మొదట ఎవరిని తీసేసింది, రామానుజం లక్ష్మణుణ్ణి తీసుకుంది. లక్ష్మణ పూర్వజంచార్, ముందు లక్ష్మణుణ్ణి తర్వాత రాముణ్ణి అనొచ్చు కదా, అలా అనదావిడ. రామానుజం, రాముడి తర్వాత పుట్టినవాడు ఆయన్ని ముందు వదిలేశాను నేను. ఆ తరువాత లక్ష్మణుడికి ముందు పుట్టినవాడు దూరం అయిపోయాడండి, అదేమిటి అసలు ఆ మాటలేమిటి, రామానుజం లక్ష్మణ పూర్వజంచా ఏమిటి, రాముడికి తర్వాత పుట్టిన వాడిని వదిలేయడం వల్ల లక్ష్మణుడికి ముందు పుట్టినవాడు విడిపోయాడు ఏమిటా మాట. లక్ష్మణుడు అంటే ఎవరో తెలుసా అండి, బాలకాండలో చెప్పేశారు మహర్షి. ఆయన మత్స్యాతి పచనం వినాలి, అసలు ఆ లక్ష్మణుడు పక్కన లేకపోతే మృష్ణాన్న ముపానీత ఆయన అన్నం తినడు, నిద్రపోడు రామచంద్రమూర్తి. సర్వ ప్రియకరస్తస్య రామస్యాపిహితే రత లక్ష్మణో లక్ష్మి సంపన్నో బహిప్రాణ ఇవాపరహ అన్నారు వాల్మీకి మహర్షి. లక్ష్మణుడు లక్ష్మి సంపన్నుడు, ఏమిటైన లక్ష్మి నిరంతర కైంకర్యం. రాముడి శ్రేయస్సు కన్నా లక్ష్మణుడికి ఇంకొకటి అక్కర్లేదు, అంతటి కైంకర్య నిష్ఠాపరుడు. 14 సంవత్సరములు సీతమ్మ తల్లి కట్టిన బట్ట కట్టకుండా కట్టుకోవడానికి ఎన్ని పట్టు పుట్టములు ఉండాలో అన్ని పట్టుబట్టలు ఇచ్చి దశరథ మహారాజు గారు పంపించారు, 7 వారాల నగలిచ్చి పంపించారు, ఇవన్నీ కావిళ్ళో వేసుకుని మోశాడు లక్ష్మణమూర్తి. అంతటి మహాభక్తుడు. ఆ రోజున బంగారు చుక్కల జింకొస్తే నేను అడిగాను రాముణ్ణి జింక తెమ్మని, రాముడు చెప్పలేదు ఈ జింక నీకొద్దు సీత అని చెప్పలేదు, చెప్పినవాడు లక్ష్మణుడు చెప్పాడు. ఏమని చెప్పాడు, ఆ బంగారు జింకని చూడగానే లక్ష్మణుడు ఒక మాట అన్నాడు, అన్నయ్య అది జింక కాదు, ఇలాంటి జింక ప్రపంచంలో ఉండదన్నయ్య, ఇది కేవలం మారీచుడొచ్చాడు, నువ్వు వెళ్ళవద్దు అన్నాడు. ఆనాడు లక్ష్మణుడి మాటలు నేను వినుంటే రామా మీరు వెళ్ళకండా ఉండేదాన్ని, మారీచుడు వచ్చాడంటే వాడు మహామాయావి. లక్ష్మణుడు చెప్పాడు నేను వినలేదు, మీరు వెళ్ళి తీసుకురండి జింకనన్నాను. లక్ష్మణుణ్ణి ముందు విడిచిపెట్టాను, ఆయన చెప్పనే చెప్పాడు, ఆయన అంతటి కైంకర్య నిష్ఠా సంపన్నుడు, మా బాగోగులు తప్ప లక్ష్మణుడికి ఇంకొకటి అక్కర్లేదు, అలాంటి వాడు నోటి వెంట ఆ మాట చెప్పినప్పుడు వినకపోవడం రాముడు నాకు దూరమైపోవడానికి కారణమైంది. నిన్ను నమ్ముకుని నువ్వు సద్గతిలో నడవాలని నిరంతరం నీకు భగవంతుడితో సంబంధం ఏర్పరిచేటటువంటి వాళ్ళ స్నేహం నీకు దేనికన్నా గొప్పది జ్ఞాపకం పెట్టుకో. నీకు ఎంతమంది స్నేహితులు ఉండొచ్చు అది లెక్కలోకి రాదు. ఎవడు నిన్ను భగవన్ మార్గం వైపుకి నడిపించడానికి పూనికతో ఎప్పుడూ భగవత్ సంబంధం మాట్లాడుతుంటాడో వాడితోటి స్నేహాన్ని పదిలంగా జీవితంలో అట్టు పెట్టుకో. మిగిలిన వాళ్ళు స్నేహితులు, ఆయన నీకు మిత్రుడు. ఎవరిని పడితే వాళ్ళని చూపించి ఈయన నాకు మిత్రుడండి అనకూడదు. మిత్రుడంటే ప్రయత్నపూర్వకముగా మితము నుండి రుతమునకు తీసుకెళ్లేవాడెవరో తన మాట చేత వాడు మిత్రుడు. మిగిలిన వాళ్ళు స్నేహితులు, నీతో సుఖాన్ని అనుభవించడానికి పక్కనుంటారంతే వాళ్ళు. భగవంతుడి వైపుకు తీసుకెళ్లేవాడే మిత్రుడు. అటువంటి లక్ష్మణుడు కైంకర్యనిష్టా సంపన్నుడు, ఆయనతోటి సంబంధాన్ని వదిలేశాను. ఆయన మాట నేను వినలేదు, ఆయన మాట వినకపోవడమే రాముడు వెళ్ళిపోయాడు. అందుకని నూనం సకాలో మృగరూపధారి మామల్ప భాగ్యం లులుబే తదాని. నేను నాకు అల్పభాగ్యం ఉంది, నాకు రాముడితో కలిసి ఉండే యోగ్యం లేదు, అందుకని నేను వినలేదు లక్ష్మణుడి మాట. నూనం సకాలో మృగరూపధారి మామల్ప భాగ్యం లులుభే తదాని యత్రార్యపుత్ర విసర్జ మూఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ. ఈ మాట చెప్పి అమ్మవారు జాతికంతటికి సందేశం ఇస్తోంది. ఏది ఆస్తో ఎవరిని స్నేహితుడిగా మిత్రుడిగా ఉంచుకోవాలో చెప్పింది. చెప్పి ఆవిడంది, ఇక్కడ ఎంత దారుణం అంటే చచ్చిపోదామంటే విషయం ఇచ్చేవాళ్ళు లేడండి. ఏమిటి ఇది దారుణం? ఏమిటి చచ్చిపోదామంటే విషయం ఇచ్చేయడం దారుణం కాదు? అంటే రాక్షసత్వం అంటే ఏమిటో తెలుసా అండి? అవతల వాడు బాధపడితే వాడికి తృప్తి, వాడు పోని వీడి బాధపడలేక రిజైన్ చేస్తే దాన్ని కూడా యాక్సెప్ట్ చేయడు వాడు. వాడు చచ్చిపోతానంటే విషయం కూడా ఇవ్వడు వాడు. ఇది రాక్షస ప్రవృత్తి అంటే, అమ్మ బాబోయ్ నేను నీతో పడలేను, నేను చచ్చిపోతానంటే కత్తి ఇవ్వరు, విషయం ఇవ్వరు వీళ్ళు. నేను ఇలా ఏడుస్తుండడం వాళ్ళకి కావాలి. ఇది అమ్మవారి బాధ, రాక్షస ప్రవృత్తికి పరాకాష్ట, రాక్షస ప్రవృత్తికి పరాకాష్ట. ఈ మాట రావణాసురుడి శీలం ఎంత గొప్పదో మహానుభావుడిది, ఆయన శీలాన్ని చెప్తోంది అని అమ్మవారు అంటుంది. నేను ఇంకా అంతా ఇంత తపస్సు చేయలేదు రామా నీ కోసం. అనన్య దైవత్వమియం క్షమాచ భూమౌచ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతజ్ఞేష్విమమానుషాణం అంది. ఆ స్థాయికి వెళ్ళిపోయిన భక్తులు ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడింది అమ్మవారు. ఆవిడంది, రామా నేను భూమి మీద పడుకున్నాను, మహాపతివ్రతనై ప్రవర్తించాను, రామనామం తప్ప వేరొకటి తలవలేదు, నువ్వే కావాలని తపించాను. ఇంతనే చేసిన తపస్సు ఏమైపోయిందో తెలుసా? కృతం కృతజ్ఞేష్వివ మనుషాణం, కృతజ్ఞుడైన వాడికి చేసిన ఉపకారం అయిపోయింది. ఇంత చేసినా నువ్వు రావట్లేదు, అందుకని నాకు మరొక ఉపాయం లేదు, నేను ప్రాణములు విడిచిపెట్టేస్తానంది అని 28వ సర్గలో అమ్మవారు ఏం చేసిందంటే, ఆ శిశుపావృక్షపు కొమ్మని ఉంచి తన పెద్ద కేశపాశమును తీసి తన మెడ చుట్టూ బిగించుకుని శిశుపావృక్షపు కొమ్మకే వేసి ఉరిపోసుకోవడానికి సిద్ధపడిపోయింది. అమ్మవారు ఉరిపోసుకుని మరణించడానికి ఆ ఇంట సిద్ధపడితే ఇంకా ఆ లంక ఎలా ఉంటుందో చూడండి. అందుకని తన నోటితో ఒక మాట అంది అమ్మవారు, నా కంటి వెంట నీరు ఎలా కారుతోందో ఈ లంకా పట్టణంలో ప్రతి స్త్రీ వెంట నీరు అలా కారుతుంది. నేనెలా ఏడుస్తున్నానో తమ తమ భర్తల కోసం ఈ రాక్షస స్త్రీలందరూ ఏడుస్తారు. నేనెంత బాధపడుతున్నానో ఈ లంక అంత కాలిపోతుంది. నేను ఎలా నశించిపోదాం అనుకుంటున్నానో ఈ లంక అలా నశించిపోతుందండి. ఈ శాపాన్ని తీసుకురావడానికి అమ్మ ఆ స్వరూపాన్ని చూపించింది. ఈ మాట ఆవిడ నోటి వెంట వచ్చేసింది. ఇది పరాకాష్ఠ సుందరకాండలం. ఈ మాట నువ్వు ఏ స్త్రీ చేత అనిపించుకో, ఇలా నువ్వు అనిపించుకున్నావా, ప్రతి స్త్రీలో అమ్మవారుంది, అమ్మవారే నిన్ను అన్నట్టు. కాబట్టి ఏ స్త్రీ యొక్క శీలాన్ని తక్కువ చేసి చూసి మాట్లాడి వాళ్ళ సహనాన్ని పరీక్షించకు, భ్రష్టుడవైపోతావు పుత్రమిత్ర కళత్రాదులతో. సుందరకాండ సందేశం ఇచ్చింది జాతికి అని అమ్మవారు ఉరి బిగించుకుంటోంది. అహంగమిష్యామి యమస్య మూలం అని నేను ఉరి పోసుకుని యమస్థానానికి వెళ్ళిపోతానంది. సీతాధవేణ్య గ్రహణం హృదీత్వా అని ఆ జుత్తుని కంఠం చుట్టూ ఉరిపోసేసుకుని శాఖాగృహీత్వా ధనగస్య తస్య, ఉరిపోసుకుంటాననుకుంటున్న సందర్భంలో ఉరిపోసుకుంటున్నటువంటి ఆవిడ ప్రశాంతంగా ఉరిపోసుకుంటోంది. కంగారు పడిపోతున్న వాడు ఎవరో తెలుసా అండి? తనకి ఉరేసుకే ఉరేసేస్తున్నట్టు పైన కూర్చున్నాయని ఎందుకని, ఏవం బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకపి సంశ్రవో మధురం వాక్యం వైదేహ్య వ్యజహారః. అమ్మో, ఇంత భూమండలం అంతా ఏ తల్లి కోసం సమస్త వానర కోట్లు వెతుకుతున్నాయో ఆయమ్మ దర్శనం నాకైంది. ఈవిడ రామచంద్రమూర్తి యొక్క ధర్మపత్ని, ఈ తల్లి కోసం కొన్ని కోట్ల వానరములు వెతుకుతున్నాయి. అటువంటి తల్లిని దర్శనం చేసిన తరువాత నేను ఊరడించకపోవడం వల్ల ఉరిపేసుకుని మరణించిందని నేను వెళ్ళి రామచంద్రమూర్తికి చెప్తే ఆయన ఆగ్రహ జ్వాలలలో నేను నిలబడగలనా? ఈ తల్లిని ఊరటపరచాలి. కానీ ఊరటపరచడానికి నేనేమని మాట్లాడినా? నేను మనుష్య భాషలో మాట్లాడానా? వానరం ఏమిటి, మనుష్య భాషలో మాట్లాడడం ఏమిటని అమ్మవారికి అనుమానం వస్తుంది. సంస్కృతంలో మాట్లాడానా? వానరం సంస్కృతం ఎందుకు మాట్లాడింది అంటుంది. గట్టిగా మాట్లాడానా? రాక్షసుడు నిద్రలేస్తారు. నన్ను చూసిందా, ప్రచ్ఛన్న వేషంలో రావణుడు వచ్చాడంటుంది. నేను ఏం చెయ్యను, ఏం మాట్లాడను? హనుమ అంతటి వారికి ఏం మాట్లాడాలో అర్థం కాకపోతే రామనామని చెప్పేస్తారట. ఏమిటో తెలిసా అండి చిత్రం? అది రామనామం తాలూకా శక్తి. ఏం చెప్పాలో తెలియక రామనామం చెప్పేశారనుకోండి, సక్సెస్ అయిపోతుంది సభ. ఇది రామ కథకి రామనామానికి ఉన్న బలం. అందుకని ఆయన ఇంకా ఏం చెప్పాలో తెలియక ఈ తల్లికి మళ్ళీ ప్రాణముల యందు ఆసక్తి కలగాలంటే రామకథ చెప్పాలి. చచ్చిపోయే వాళ్ళని బ్రతికించేస్తుంది అట రామకథ. చచ్చిపోయే వాళ్ళని బ్రతికిస్తారు హనుమ. ఆ పైన ఉన్నారు కూర్చుని, ఆయన ఉండగా జరగడమే నమస్తే వాయోత్తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. ఆయన వాయుపుత్రుడు, ఊపిరిలు పోయడానికి ఆయన ఉన్నారు. అందుకని సుందరకాండ వింటే గండం ఉంటే పోతుంది, తప్ప గండము చేత శరీరమును విడిచిపెట్టడం అన్నది జరగనే జరగదు. హామీ ఇచ్చారు పెద్దలు నిన్నటి రోజున. ఇవాళ పొద్దున్న ఇక్కడున్న సభలో ఇప్పుడు ఉన్నారు ఆయన. ఒక మహానుభావుడు ఫోన్ చేసి చెప్పారు, నిన్నను ఇక్కడి నుంచి వెడుతూ పెద్ద యాక్సిడెంట్ అయి బతికాను, ఇది సుందరకాండ మహాత్సమే అని. ఆయనకు ఆ భక్తి ఉంది కాబట్టి చెప్పారు. నేను ఆయన్ని ఇప్పుడు పరిచయం చేస్తే ఏదో కావాలని చేసినట్టుంటుంది. ఆయన భక్తి ఆయనకి పరిమితం అవ్వాలి, అందుకని నేను ఆయన్ని పరిచయం చేయట్లేదు. ఆయన ఉన్నారు ఇప్పుడు ఈ సభలో. ఇక్కడ రక్షింపబడి ఆ ప్రయోజనం సుందరకాండ చేత సిద్ధించిందని తెలుసుకున్నటువంటి మహానుభావుడు, భక్తి తత్పరుడు. అందుచేత పైన హనుమ ఉన్నారు, ప్రాణం విడిచిపెడుతుందా అమ్మ? అందుకని వెంటనే ఆయన రామకథ చెప్పారు. ఆయన అన్నారు, రాజా దశరథో నామ రథకుంజరవాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుజుర్రాసి మహాయశ. పూర్వకాలం కోసల దేశాన్ని దశరథ మహారాజు గారు అనేటటువంటి రాజు పరిపాలించేవారు. ఆయనకి ముగ్గురు భార్యలు. ఆ ముగ్గురు భార్యలే కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆ ముగ్గురు భార్యలకి నలుగురు కుమారులు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. వారు అరణ్యవాసములకు వచ్చారు. ముగ్గురు భార్యలు ఆ ముగ్గురు భార్యలే కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆ ముగ్గురు భార్యలకి నలుగురు కుమారులు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. వారు అరణ్యవాసములకు వచ్చారు. పితృవాక్య పరిపాలకుడైన రామచంద్రమూర్తి యొక్క భార్య అయిన సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించి తీసుకుని వెళ్లిపోయినటువంటి కారణం చేత సుగ్రీవుడితో స్నేహం చేసి వాలిని మట్టు పెట్టి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసి ఇచ్చినటువంటి మాట ప్రకారం సుగ్రీవుడు బ్రహ్మాండములో ఉన్నటువంటి సమస్త దిక్కులకి వానరములను పంపగా దక్షిణ దిక్కుకి సీతమ్మని వెతకడానికి వచ్చినటువంటి వానరులకు నాయకుడుగా అంగదుడుండగా అందులో సభ్యుడిగా వచ్చినటువంటి కేసరి పుత్రుడనై వాయుదేవుని యొక్క ఔరస పుత్రుడనైన హనుమ అని పేరు కలిగినటువంటి నేను యథారూపాం యథావర్ణాం యథాలక్ష్మీంచ నిశ్చితాం అశ్రౌషం రఘవస్యాహం సేయమాసాదితామాయ అన్నారు. రామచంద్రమూర్తి చేత సీతమ్మ తల్లి ఎటువంటి కాంతి కలిగి ఎటువంటి పట్టుపొట్టమని కట్టి ఎటువంటి నగలు వేసుకుంటుందని వర్ణింపబడిందో అటువంటి సీతమ్మ తల్లి దర్శనము ఆమె అనుగ్రహము చేత నాకు ఇయ్యబడినది అని ఊరుకున్నారు. తెలిసున్న కథతో మెదలు పెట్టి తెలియని కథతో పూర్తి చేశారు. ఈ మాట విందిట అమ్మవారు. ఈ మాట వినగానే అమ్మవారికి ఎడం కన్ను అదిరిందిట, ఎడమ భుజం అదిరిందిట, ఎడమ తొడ అదిరిందిట, చీర కొద్దిగా జారినట్టు అనిపించిందిట. ఎడమ కన్నదిరింది అనరు వాల్మీకి మహర్షి. తస్యాశుభం వమమరాళపక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల నేత్రం ప్రసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం అంటారు. బాడ ఒడ్లు విరగతీసేసెయ్యగలిగినంత లోతైనటువంటి నీరు కలిగినటువంటి సరస్సులో కాండము లోపల ఉండగా కాండము పైన నీటి మీద అరవిరిచినటువంటి తామర పువ్వు ఆ కింద కాండము దగ్గరికి ఒక చాప వచ్చి ఆగి మళ్లీ ప్రయాణం మొదలు పెట్టే ముందు తోక ఇలా ఊపితే ఆ తోక వచ్చి నీటిలో ఉన్న కాండములకు తగిలితే, కాండము కదిలితే కాండము మీద నీటి పైన ఉన్న తామర పువ్వు ఇలా కదిలితే ఆ కదలిక ఎంత అందంగా ఉంటుందో అమ్మవారి కన్ను అలా కదిలింది. అలా కదిలినటువంటి కన్ను కలిగినటువంటి సీతమ్మ అంటారు. అది కూడా తెల్లనటువంటి ఆ నల్లని తారకట, తెల్లటి గుడ్డుట, ఈ పక్కన చివర మాత్రం ఎర్రటి కన్ను జీరల్ట, అంత అందమైన కన్ను కలిగిన సీతమ్మ కన్ను అదిరింది. అదిరితే ఇదేదో శుభం కలుగుతోంది అని అమ్మవారికి బాహ్య స్ఫురణ కలిగి ఒక్కసారి ఆ వేసుకుంటున్న ఉరిబంధాన్ని విడతీసి చెట్టు మీదకి చూసింది. ఎవరు రా రామకథని చెప్పినవాడు, ఇన్నాళ్ళ నుంచి వినపడని రామకథ ఇవాళ వినపడిందిరా చెవుల్లోకి, ఎంత అదృష్టం రా మళ్ళీ రామకథ వినపడిందని చూసిందిట తల్లి. తత శాఖాంతరేలీనం దృష్ట్వా చలితమానస వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం. అక్కడ కూర్చునున్నారు చెట్టు మీద మా స్వామి హనుమ, తెల్లటి వస్త్రములను ధరించినటువంటి వారై మెరుపులు పోగు పోసినట్టుగా బంగారు రంగులో మెరిసిపోతూ హనుమకి ఆకుపచ్చ రంగేసేసి ఎర్రటి లుంగి ఓటి కట్టేస్తుంటారు గుళ్ళల్లో. అలా ఉండరు హనుమ, హనుమ బంగారు రంగులో ఉంటారు. ఆయన ఎప్పుడు వేష్టితార్జున వస్త్రం తం తెల్లటి బట్ట కట్టుకుంటారు హనుమ. ఆయనకి తెల్లటి బట్టలు ప్రీతి. సీతమ్మ తల్లి పట్టాభిషేకం అయిపోయిన తర్వాత తెల్లటి బట్టల జత బహూకరించింది హనుమకి. అందుకని వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం, బంగారు రంగులో కన్నులు మెరిసిపోతున్నాయిట. దీన్ని కూడా సిద్ధిసర్గ అంటారు. ఇవాళ అసలు నేను శ్రీరామదూతం శిరసాన్నమామి అనిపిద్దాం అనుకున్నాను చిట్ట చివర. సరే రేపు పట్టాభిషేకం అయిపోయిన తర్వాత నాకు జ్ఞాపకం పరమాత్మ ఉంచితే అనిపిస్తాను ఒకసారి, దానివల్ల మంచి స్థితి కలుగుతుంది కాబట్టి. సరే అందుచేత చూసి అమ్మవారు ఆశ్చర్యపోయిందిట, ఇదేమిటి కలలో కూడా కోతి కనపడకూడదే, నాకు కలలో కోతి కనపడింది అందుచేత ఏదైనా ప్రమాదం వస్తుందేమో అనుకుని నమోస్తు రామాయస లక్ష్మణాయ స్వస్థస్సు రాఘాయస లక్ష్మణాయ తథాపి తుర్మే జనకస్య రాజ్ఞః అంటుంది. దశరథ రామచంద్రమూర్తికి శుభం అవ్వాలి, లక్ష్మణుడికి శుభం అవ్వాలి, మా తండ్రి జనక మహారాజు గారికి శుభం అవ్వాలి, మరి తనకి శుభం, వాళ్ళ శుభం తన శుభం. ఇది సీతమ్మ తల్లి అంటే. ఎందుకని బాలకాండలో కళ్యాణం చేస్తూ అన్నాడు జనక మహారాజు గారు, ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా ప్రతీచ్య చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణిన పతివ్రత మహాభాగ ఛాయేవానుగత సదా అన్నాడు. ఈవిడ పతివ్రత, ఈ తర్వాత ఆవిడ ఏది చేసినా నీకోసం చేస్తుంది వ్రతాలన్నాడు. ఆవిడికి ఎడంకన్నదిరినా కనపడకూడని కోతి కనపడినా నిద్దట్లో ఆవిడ వెంటనే రామచంద్రమూర్తికి శుభం అవ్వాలంటుంది. తనకి శుభం కోరుకోదు, వాళ్ళ శుభం తన శుభం, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే తనకి ఇబ్బంది. ఇది సీతమ్మ తల్లి ప్రవర్తన అంటే. అనేసరికి స్తోత్రం చేసింది అమ్మవారు, నమోస్తు వాచస్పతయే సవజ్రిణి స్వయంభువే చైవ హుతాశనాయ చ అనేన చోక్తం యదిదం మమగ్రతో వనౌకసా తచ్చ తదస్తు నాన్యథ. బృహస్పతితో కూడినటువంటి ఇంద్రుడికి నమస్కారం, బ్రహ్మగారికి నమస్కారం, ఈ పైన కూర్చున్నటువంటి వానరము ఏది పలికిందో అది నిజముగుగాక. ఏది నిజమవ్వాలి? రాముడు జీవించి ఉండడం నిజమవ్వాలి, రాముడు సుగ్రీవుడితో స్నేహం చేయడం నిజమవ్వాలి, వాలి సంహారం నిజమవ్వాలి, అన్ని దిక్కులకి వానరములు రావడం నిజమవ్వాలి, ఈ వచ్చిన వానరం నా కోసం రావడం నిజమవ్వాలి, నన్ను చూడడం నిజమవ్వాలి. కాదు కాదు, అందులో అమ్మవారు ఆశీర్వచనం చేసింది హనుమని. ఎలా? నమోస్తు వాచస్పతయే సవజ్రిణే, పక్కన బృహస్పతి ఉన్న ఇంద్రుని యొక్క అనుగ్రహం ఆయన కలగాలి. ఎందుకని బృహస్పతి బుద్ధికి పెట్టింది పేరు. ఈయన రాయబారం చెప్పాలి రేపటి రోజున. రాయబారం చెప్పినప్పుడు బృహస్పతి బుద్ధిలో ప్రవేశించాలి. ఆయనకి రేపు పొద్దున్న బ్రహ్మాస్త్ర బంధనం జరుగుతుంది. బ్రహ్మగారు బ్రహ్మాస్త్ర బంధనం చేసినప్పుడు ఆయనే రక్షించాలి ఈ హనుమని. అగ్నిహోత్రుడికి నమస్కారం. ఎందుకని ఈయన రేపు లంకాదహనం చేస్తారు తోకకి నిప్పెట్టుకుని, అప్పుడు ఈయన శరీరం చల్లగా ఉండాలి, అగ్ని ఈయన్ని తాకకూడదు. ఇవాళ అమ్మవారు సమస్త దిక్పాలకులకి శాసనం చేస్తోంది, నా దర్శనం కోసం వచ్చినటువంటి ఈ వానరుడి యొక్క భవిష్యత్తు ఇంత జాగ్రత్తగా ఉండాలని. లోపల ఒకటి, పైకి నమస్కారం. అందుకని నమోస్తు వాచస్పతయే సవజ్రినే అని అమ్మవారు అంటుంది. కళ్యాణి పతకాదేయం లౌకికి ప్రతిపాతిమా ఏతి జీవంతి మానందో నవం వర్ష చతాదపి. నూరు సంవత్సరములు బ్రతికినా ఏదో ఒకనాడు శుభాన్ని వింటామంది. ఇది సుందరకాండ సందేశం. ఈనాడు నువ్వు కష్టంలో ఉన్నా సుందరకాండ వినడం చేత నీ బుద్ధిలో ప్రచోదనం కలిగి నీ కష్టములు తీరి సుఖాంతమే అవుతుంది తప్ప దుఃఖాంతం అవదు అని తీర్పు చెప్పింది సుందరకాండ అని అమ్మ నమస్కారం చేసిందిట. ఆ పైనుంచి స్వామి హనుమ అడుగుతున్నారు. ఆయన్ని చూసి స్పృహ తప్పిపోయింది, మళ్ళీ స్పృహ వచ్చింది. ఆయన అన్నారు, అమ్మా నువ్వెవరమ్మా, నువ్వు దేవతలకి సంబంధించిన దానివా, యక్షానాం కన్నరాణాం వా కిన్నరాణాం వా కాంస్త్వం భవసి శోభనే రావణేన జనస్థానాం బలాత్ అపహృతాయిది అమ్మా నువ్వు ఒకవేళ జనస్థానంలో రావణాసురుని చేత అపహరింపబడి తేబడినటువంటి రామచంద్రమూర్తి ఇల్లాలివా? ఏమిటివన్నీ ఎందుకు ఈ స్తోత్రం? ఆయనకి తెలియదా ఇంతకు ముందు వచ్చి రావణాసురుడు మాట్లాడాడు, వెళ్ళాడు, సీతమ్మ తల్లి మాట్లాడింది, ఇన్ని చూశారు పైన కూర్చుని, నువ్వెవరమ్మా నువ్వెవరమ్మా, నువ్వు వశిష్ఠుడి భార్య అరుంధతివా, నువ్వు అగస్త్యుడి భార్య లోపాముద్రవా, ఏమిటి ఆ ప్రశ్నలు హనుమ అడగడం అంటే ఆయన అమాయకులై మాట్లాడటం లేదు. అమ్మతో మాట్లాడడం మొదలు పెట్టగానే ఆయన నోటి వెంట స్తోత్రం వచ్చేస్తోంది. అమ్మా నువ్వెవరమ్మా, నువ్వు అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి స్వరూపం ఉన్నదానివి, నిన్ను నేను ఇది అని ఎలా మాట్లాడను? కథాపరంగా నువ్వు ఇది అని నీ నోటితో అనమ్మా, ఒక్కసారి నాతో మాట్లాడమ్మా, నువ్వు ఒక్కసారి మాట్లాడేవా, నేను పొంగిపోతానమ్మా. యశస్వినివి, హనుమతో అమ్మ మాట్లాడిందన్న కీర్తి నాకు దక్కాలి, ఇది ఆయన చేస్తున్న స్తోత్రం హనుమది. అంటే అమ్మవారందిట నేనేం చెప్పన్నాయనా, పృథివ్యా రాజసింహానాం ముఖ్యస్య విదితత్మనః స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః దుహిత జనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతా చ నామ నాన్యాహం భార్యా రామస్య ధీమత అందావిడ. ఎంత అందంగా చెప్పిందో చూడండి, అంత కష్టంలో ఉండి కూడా పృథివ్యా రాజసింహానాం ముఖ్యస్య విదితత్మనః, ఈ సమస్త బ్రహ్మాండములు ఏలినటువంటి వాడు దశరథ మహారాజు గారు ఉన్నారు, ఆయన యొక్క కోడల్ని నేను, విదేహ సమరాజ్య విదేహ వంశానికి చెందినటువంటి జనక మహారాజు గారి యొక్క కూతుర్ని నేను, నా పేరు సీత, నేను బుద్ధిమంతుడైన రామచంద్రమూర్తి ఇల్లాలి. ఇది చెప్పడంలో స్త్రీ వివాహమైపోయినటువంటి స్త్రీ ఎలా మాట్లాడాలో, ఆవిడ నరకాంతగా ఉంది కనుక ప్రవర్తన తిరుగులేనిదై ఉండాలి కనుక నోరు విప్పి మాట మాట్లాడినా అంత కష్టంలో కూడా అమ్మవారు అంత జాగ్రత్తగా మాట్లాడింది. వివాహమైపోయినటువంటి స్త్రీని అమ్మా మీరెవరమ్మా అని అడిగితే ఎన్నడూ భర్త పేరు ముందు చెప్పకూడదు, ఇవాళ ఫ్యాషన్ అయిపోయింది. అసలు తన పేరు పోయే మిసెస్ రావు లేకపోతే ఏదో మిసెస్ సో అండ్ సో అని, అది కాదు ఈ జాతి సంస్కారం. ఈ జాతిలో మొదట ఏది చెప్తారంటే అమ్మా మీరెవరమ్మా అంటే నేను ఫలానా వారి కోడలనండి అంటారు. ఫలానా వారి కోడలినండి అని చెప్పడం చేత మామగారు మురిసిపోతాట. అందుకని పితృపంచకంలో ఒకటి కనుక ఆయన ఆశీర్వచనం కలుగుతుంది, స్త్రీ ప్రవర్తించవలసిన తీరు, ఆ తరువాత తండ్రి పేరు చెప్పాలి, నేను ఫలానా వారి అమ్మాయినండి అని చెప్పాలి, తర్వాత తన పేరు చెప్పుకోవాలి, చిట్ట చివర భర్త పేరు చెప్పాలి, భర్త పేరుకు ముందు విశేషణం వెయ్యాలి. ఇందులోనే చిన్న కినుక పెట్టిందన్నారు, ఇంత రాజ్యానికి అధీశుడైన దశరథ మహారాజు గారి మీ మామగారు అయితే వచ్చి నిన్ను రక్షించడే అంటే పాపం ఆయన ఉంటే అలాగే రక్షించను, ఆయన లేరు ఇప్పుడు, పోనీ మీ తండ్రి గారు రావచ్చుగా, ఆయన విదేహ వంశానికి చెందినవాడు, తన దేహం గురించే తన పట్టించుకోడు, ఇంకా తన కూతురు కష్టం పట్టించుకుంటాడా, ఆయన రాడు. ఏమమ్మా నిన్ను నువ్వు రక్షించుకోవచ్చుగా, నేను సీతని ఇంకొకటి భార్యని, భర్త చేత రక్షింపబడవలసిన దాన్ని, నా రక్షణలో నాకు ప్రమేయం లేదు. ఏమమ్మా మరి మీ ఆయన రావచ్చుగా, అబ్బో మా ఆయనకి బ్రహ్మాస్త్రం తెలుసు బుద్ధిమంతుడు, కానీ రాడు, అబ్బో బుద్ధిమంతుడు అండంలో అది పొగిడినట్ట కించిత కినుక పెట్టినట్ట. స్త్రీ స్వరూపంగా నరకాంతగా మాట్లాడుతోంది కాబట్టి ఆ పాటి కినుక పెట్టకపోతే అందం లేదు, అది సుందరం కాదు, అది సుందరకాండ, అలా ఉండాలి, అందుకని అలా మాట్లాడింది అమ్మవారు. ఇలా మాట్లాడితే స్వామి హనుమ సంతోషపడిపోయి గబగబా ఆ తల్లికి తాను ఎక్కడి నుంచి వచ్చారో, తానెవరో, తాను కేసరి పుత్రుండని హనుమనని కథంతా చెప్పుకొచ్చారు. చెప్పుకొచ్చి గబగబా ఆ చెట్టు మించి కిందకి దిగుతున్నారు. ఇద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటున్న సమయంలో అమ్మవారికి అనుమానం వచ్చింది. మళ్లీ ప్రచ్ఛన్న వేషంలో రావణుడే వచ్చాడేమో అనుకుంది, అనుకుంది కానీ ఈయన్ని చూస్తుంటే పుత్రవాత్సల్యం కలుగుతోంది, ఖచ్చితంగా ఈయన వానరుడే అనుకుంది. అనుకుని ఒక మాట అడిగింది, కొతే రామేణ సంసర్గ కథం జానాసి లక్ష్మణం, నీకు రాముడు ఎలా తెలుసు, నువ్వు వానరుడివి, రాముడు నరుడు, నరవానరులకి సమాగమం ఎలా కలిగింది, కలగడానికి వీల్లేదు, ఒకవేళ కలిగిందనుకో, కలిగితే కొతే రామేణ సంసర్గ కథం జానాసి లక్ష్మణం, ఏది రాముడు ఎలా ఉంటాడో లక్ష్మణుడు ఎలా ఉంటాడో నాకు ఒకసారి వర్ణించి చెప్పండి. ఎందుకు అమ్మవారు ఈ ప్రశ్న అడగడం, ఉపాసన బలాన్ని చూసింది అమ్మవారు. పూజామందిరంలో కూర్చుని పూజ చేయడం కాదు, తను ఎక్కడ ఉన్నా కళ్ళు మూసుకుంటే నీ పూజామందిరం ఇక్కడ కనపడాలి నీకు, నీ ఇంట్లో ఎక్కడ ఏది మారినే నీకు తెలియక్కర్లేదు, నువ్వు వచ్చి పూజామందిరంలో పీట మీద కూర్చుంటే ఎవరే వినాయకుడిని కలిపిన వాళ్ళు అని అడగగలగాలి, స్మూర్తి కొంచెం ఇలా కదిలితే తనకి తెలియాలి, ఎందుకని ఇక్కడ ధారణ చేసి ఉన్నాడు. ఇక్కడ తను పట్టికెళ్ళగలగాలి. అలా రామోపాసన చేసిన వాడివా ఇది అమ్మ ఇవాళ రామ సౌందర్యాన్ని ప్రశ్నించింది. రాముడు అక్కర్లేదు, రామోపాసన చేసిన వాడు ఆపాదమస్తకం రాముణ్ణి నిలబెట్టేస్తున్నాడు ఇప్పుడు తన వాక్కు చేత. ఏ రాముడు వాక్కుకి లొంగడో, రమయతి ఇతి రామయో, అటువంటి రాముడు వాక్కుకి లొంగుతున్నాడు ఇప్పుడు. ఇది సుందరకాండ. ఆయన అన్నాడమ్మా ఏం చెప్పమంటావమ్మా, రాముడు ఎలా ఉంటాడంటే రామ కమలపత్రాక్షః సర్వసత్వ మనోహర రూపదక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే. రామ కమలపత్రాక్షః అమ్మ రాముడి కన్నులు తామర పువ్వులమ్మా, అటువంటి కన్నులు కలిగిన వాడు. ఏ ఆ కన్నులకు అస్తమానం తామర పువ్వులు, తామర పువ్వులు, తామర పువ్వులు, ఎందుకా కన్నులకా పేరు అంటే తన చూపుల చేత పోషించేటటువంటి లక్షణం ఉన్నవాడమ్మా ఆయన. రామ కమలపత్రాక్షః సర్వసత్వ మనోహర, వీళ్ళు వాళ్ళు అని కాదమ్మా, రామచంద్రమూర్తిని చూసి నమస్కరించని ప్రాణి ఈ ప్రపంచంలో ఉండదు, ఆయన్ని ప్రేమించని వాడు ఉండడు. అటువంటి స్వరూపం ఉన్నవాడమ్మా రాముడంటే సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న. కొందరికి రూపం ఉంటుంది, ఆయన పాప ఆయన మొహం చూస్తే చాలా మంచివారిలా ఉన్నారండి అని పక్కన సీటిస్తారు, కూర్చున్న 5 నిమిషాలకి జేబులోంచి సిగరెట్ తీస్తారు వాడు, పక్కన పసిపిల్లాడు ఉన్నాడని చూడకుండా. అలా రూపం ఒకటి లోపల ఒకటి కాదుట రాముడు. పైకి ఎంత అందగాడో లోపల అంతటి దాక్షిణ్యమూర్తిట రామచంద్రమూర్తి. రూప దాక్షిణ్య సంపన్న ఇవి ఎవరినో చూసి రాముడు నేర్చుకోలేదమ్మా, ప్రసూత పుట్టుకతో వచ్చే రాముడికి. అయితే రాముడికి ఒక్కడికి అలాంటి గుణాలున్నాయా హనుమా అని నువ్వు అంటావేమో అమ్మా, జనకాత్మజే అమ్మా నీకు అలాంటి గుణాలున్నాయి. ఒక్క నీకున్నాయి రాముడికి ఉన్నాయి, అంటే రాముడే నువ్వు, నువ్వే రాముడు. కనుక రాముడు ఎలాంటి వాడు అని నువ్వు అడిగావు, నీకు తెలిస్తే కదా నువ్వు అడగడం. రాముడు ఇలా ఉంటాడు అని నేను నకసిక పర్యంతం చెప్తున్నాను, ఇలా ఉంటాడని నేను చెప్పిన మాట యథార్థమని నిర్ణయించగలిగిన శక్తి నువ్వు, ఎందుకని అభేదం మీ ఇద్దరు ఒకటి కనుక నేను చెప్పగలుగుతున్నాను. ప్రసూత జనకాత్మజే అని రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య రక్షిత. రాముడు సమస్త లోకములను రక్షిస్తాడు, తన వారిని రక్షించుకుంటాడు. రాముడు అందరి ధర్మాన్ని రక్షిస్తాడు, తన ధర్మాన్ని రక్షించుకుంటాడు. ఏమిటి మాట, సమస్త లోకములను రక్షించడం సర్వేశ్వరుడి యొక్క కృప. కానీ ఎవరు కేవలం ఆయనే నమ్ముకున్నారో అటువంటి వారిని రక్షించడం ఆయన యొక్క ప్రతిజ్ఞ. అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని ప్రతిజ్ఞ చేశాడు భాగవతంలో అష్టమ స్కంధంలో చెప్తాడు. వారిని బ్రతికించి తీరవలయు, దేని కొరకు, నా కొరకు అంటాడు బలిచక్రవర్తి ఉపాఖ్యానంలో, నా కోసం వాళ్ళని రక్షిస్తానంటాడు. తన పాదములు పట్టుకున్న వారిని, తన ధర్మాన్ని నిలబెట్టుకుంటాడు, అందరి ధర్మాన్ని నిలబెడతాడు. రాముడంటే ధర్మమూర్తి. రాముడు రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్తా కరయితా చ సహా. రాముడు మర్యాద నేర్పినవాడన్నారు. మర్యాద అంటే హద్దు. ఏ హద్దు, సూర్యుడు ఎలా ప్రకాశించాలో హద్దు చెప్పినవాడు, చంద్రుడు ఎలా ప్రకాశించాలో హద్దు చెప్పినవాడు, యముడు ప్రాణం ఎలా తీయాలో హద్దు చెప్పినవాడు, భూమి ఎలా తిరగాలో హద్దు నేర్పినవాడు, వాయువు ఎలా వీయాలో హద్దు నేర్పినవాడు, ఇంతమంది దేవతలకి ఇంతమంది మనుష్యులకి ఇన్ని బ్రహ్మాండములకు హద్దులు చెప్పినవాడు. అందుకని కర్త కరయితాచ సహా, ఆయన ఈ బ్రహ్మాండములను సృజించగలడు, నిలబెట్టగలడు, లయం చేయగలడు. ఆ రాముడు పరబ్రహ్మం అని చెప్తున్నాడు, ఇవాళ ఉపాసనా బలాన్ని బయట పెడుతున్నాడు వాక్కుల చేత స్వామి హనుమ అని. కర్త కరయితాచ సహా యజుర్వేద ధనుర్వేద వినీతశ్చ వేద విద్భిస్సు పూజిత యజుర్ ధనుర్వేదేచ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత. అమ్మా స్వామికి యజుర్వేదం బాగా తెలుసు అన్నారు. ఏమిటి యజుర్వేదం బాగా తెలియడం ఏమిటి, యజుర్వేదంలో మీలిబంతి రుద్రాధ్యాయం ఉంది. రుద్రాధ్యాయం బ్రహ్మతత్వాన్ని చెప్తుంది. రుద్రాధ్యాయంలో మీరేం చెప్తారు అభిషేకం చేస్తే, నమ చోరాయిచ శష్ప్యాయిచ ఫేన్యాయిచ సికత్యాయిచ హరిత్యాయిచ లోప్యాయిచ స్వామి, ఆకుల్లో కనపడే ఆకుపచ్చతనం, ఈ చెట్టు, ఈ గోడ, ఈ కాంతి, ఈ దొంగ, ఈ కుమ్మరివాడు, ఈ నీరు, నీటి మీద నొరగ, అన్నీ నువ్వే, అన్నీ నువ్వే అంటాం. ఈ బ్రహ్మతత్వాన్ని గుర్తిరిగినవాడు రాముడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మములు తెలుసుకుని బ్రహ్మమైనవాడు. అందుకని వేదమూర్తుల చేత నమస్కరింపబడినవాడు, ధనుర్వేదం తెలుసున్నవాడు, బ్రహ్మాస్త్రమిరుగున్నవాడు, ఈ లోకములను శాసించగలిగినవాడమ్మా రాముడంటే అని ఆయన అన్నారు. తేజసాదిత్య సంకాశః క్షమయా పృథివీ సమః బృహస్పతి సమోబుద్ధ్య యశసో వాసవో సమహ. ఇంకింతకన్నా ఏం చెప్పాలంటే రాముడి గురించి. అందుకని ఎక్కడెక్కడ సుందరకాండ చెప్పబడుతోందో అక్కడక్కడ శుభం దొరుకుతుంది. ఎందుకని రాముడి గురించి ఇలా హనుమ వర్ణన చేశారు. ఏమని? తేజస్ ఆదిత్య సంకాశ. ఆదిత్యుడు ఎంతటి తేజోమూర్తి అయ్యున్నాడో రాముడంతటి తేజోమూర్తి. రాముణ్ణి అసలు చూడడం దుర్నిరీక్ష అంట. ఆయన చేతిలో కోదండాన్ని పట్టుకుని వింటినారి సారించి బాణాన్ని సంధిస్తుంటే చూడడమే కుదరదట ఆయన్ని. ఎందుకని? అంతటి ఆదిత్య సంకాశ. అటువంటి సూర్యుడే ఈ లోకములను పోషిస్తూ ఉంటాడు. మధ్యండిన మార్తాండుడై శోషింపచేస్తాడు. రెండు ఆయనలో ఉన్నాయి. ఆయన సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తగా చెప్తున్నారు ఇవాళ. అందుకని తేజస్ ఆదిత్య సంకాశ క్షమయా పృథివీ సమహ. ఇంతటి తేజస్సున్నవాడని లోకములనన్నింటినీ కూడా నశింపచేసే స్వభావం ఉన్నవాడు కాడు. ఒకడికి అపారమైనటువంటి పరాక్రమం ఉంటుంది. కానీ ఆ పరాక్రమం దేని కొరకు పనికొస్తుందంటే అవతల వాడిని నశింపచేయడానికి పనికొస్తుంది. అయిన దానికి కాని దానికి తన పరాక్రమాన్ని ఉపయోగిస్తాడు. రావణాసురుడు వాలి అజాతి వారు. కానీ రాముడు అలాంటి వాడు కాదు. ఇన్ని తెలుసున్నా క్షమయా పృథివీ సమహ. ఈ భూమికి ఎంత ఓర్పు ఉందో రాముడికి అంత ఓర్పు ఉంది. అందుకుని ఇంతకాలం ఉపేక్షిస్తున్నాడు రావణాసురుణ్ణి. ఒక అవకాశం ఒక అవకాశం మనసు మార్చుకుంటాడేమో, బతికిపోతాడేమో అని చూస్తున్నాడమ్మా. ఇది అసలు సందేశం. నువ్వు ఎంత పాపం చేస్తున్నా వాడు లోపల నుంచి వెళ్ళిపోతే చాలు నీ బతుకైపోయింది. నువ్వు వాడిని తిట్టాలన్నా లోపల నుంచి వాడు వాయువు అయిపోయికి వస్తే తిడతావు. అయినా వాడు ఎందుకు ఉపేక్షిస్తున్నాడో తెలుసా? ఏనాటికైనా మారతావేమోనని చూస్తున్నాడు. తండ్రి విడిచిపెట్టలేని కొడుకుగా కొడుకు చెయ్యి పట్టుకున్నట్టు పట్టుకు నడిపిస్తున్నాడు ఆయన. నువ్వు మారతావేమోనని. ఇదమ్మా రాముడి యొక్క ఓర్పు అంటే క్షమయా పృథివీ సమహ బృహస్పతి సమోబుద్ధ్య. రాముడి బుద్ధి అంటే సామాన్యమైన బుద్ధి కాదు, బృహస్పతితో సమానమైన బుద్ధిమంతుడైన. బృహస్పతి సమోబుద్ధ్య యశసా వసవో సమహ. ఆయన కీర్తిలో ఇంద్రుడి వంతటి వాడైన అటువంటి వాడమ్మా రాముడంటే. ఆ రాముడు ఎలా ఉంటాడో చెప్తాను చూడమ్మా అన్నారు. త్రిస్తర త్రిప్రలంభశ్చ త్రిసమహ త్రిశుచోన్నత త్రితాంబ్ర స్త్రిచ స్నిగ్ధ గంభీరు త్రిశునిత్యసహ. సాముద్రిక శాస్త్రంలో రామచంద్రమూర్తిని మూడు స్థిరంగా ఉండేవాడు, మూడు పొడుగ్గా ఉండేవాడు, మూడు లావుగా ఉండేవాడు, మూడు సన్నగా ఉండేవాడు, మూడు ఎర్రగా ఉండేవాడు, మూడు తెల్లగా ఉండేవాడని సాముద్రిక శాస్త్రాన్ని అనుసరించి అరికాలి దగ్గర నుంచి కేశముల వరకు రామచంద్రమూర్తిని పరిపూర్ణంగా వర్ణించి తీసుకొచ్చి సీతమ్మ ముందు నిలబెట్టేశారు రామచంద్ర హనుమ. ఎవరిని చూస్తూ? సీతమ్మని చూస్తూ, సీతమ్మలో రాముణ్ణి చూస్తూ. ఇది హనుమ యొక్క ప్రజ్ఞ అంటే. ఇది విందిట అమ్మవారు పొంగిపోయిందిట. తన ఉపాసన బలమేమిటో నిరూపించిన తరువాత ఒక్క అబద్ధం చెప్పరు మహానుభావుడు. ఎంత నిజం మాట్లాడారో తెలుసండి ఆయన. అమ్మా నేను ఒక నెల సమయం ఇచ్చి దక్షిణ దిక్కుకి వెళ్ళమంటే మేము స్వయంప్రభా బిలంలో ఉండిపోతే బయటికి వచ్చిన తరువాత సంపాది అంగదుడికి చెప్పాడమ్మా దక్షిణ దిక్కున ఉన్నది సీతమ్మని. సంపాతి అంగదుడికి చెప్తే అంగదుడు నాకు చెప్పాడమ్మా అన్నారు. ఏ ఆ మాట చెప్పకపోతే వచ్చిన నష్టమేమిటి? అంగదుడికి చెప్పారన్న మాట వదిలేశారనుకోండి, సంపాతి చెప్పడా విని వచ్చాను అనొచ్చు కదా, అంటే నష్టం ఏమైనా ఉందా? ఆ మాట అనరు. సంపాతి అంగదుడికి చెప్తే అంగదుడు నాకు చెప్పాడు. ఇందాక చెప్పానే మీకు ఒక పిల్లా కాఫీ కప్పు ఉదంతం. మాటలో ఇంత అబద్ధం రాదు హనుమ దగ్గర. అక్కర్లేని అబద్ధాలు అన్నీ వస్తాయి రావణాసుడి దగ్గర. ఆ స్వభావాన్ని బట్టి అటు దర్శనం అలా, ఈ స్వభావాన్ని బట్టి ఇటు దర్శనం ఇలా. పొంగిపోయిందిట అమ్మవారు. అంత శోకమూర్తి అయ్యున్నటువంటి అమ్మవారిని ముట్టుకుని కన్నులు తుడవకుండా అమ్మవారిలో ఆనందం పైకి పెళ్ళుపకగా దర్శనం చేసిన ఏకైక వీరుడు హనుమ. ఇది హనుమ యొక్క స్థితి. అలాంటి అమ్మని దర్శనం చేసిన హనుమ యొక్క వైభవాన్ని చెప్పుకున్న చోట శుభం ఎందుకు జరగదు? జరిగి తీరుతుంది. ఇది సుందరకాండ బలం. అమ్మవారు సంతోషించిన చోట శుభం జరగకుండా ఉండడమా? జరిగి తీరుతుంది మంగళం. అందుకని ఏ కష్టం రాని విను సుందరకాండ. అందుకని సుందరకాండ ఔషధమై కూర్చుంది. పొంగిపోయింది అమ్మవారు ఆ రోజున ఆనందంతో. తన్మయావస్థని పొందింది తల్లి. అటువంటప్పుడు స్వామి హనుమన్నారు, వనరోహం మహాభాగే దూతో రామస్య ధీమత. అయ్యా ఒక్కసారి రామాలయంలో కొబ్బరికాయ కొట్టి నీరాజనం ఇవ్వండి. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత. రామ నామాంకితం చేదం పశ్యదే వ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్విషిహి భద్రంతే క్షీణ దుఃఖపలాహ్యసి. అమ్మ వానరోహం, నేను వానరుణ్ణమ్మా అంటారు, నేను హనుమనమ్మా, నేను కేసరి పుత్రుణ్ణమ్మా, నేను ఇంతటి వాణ్ణమ్మా, ఒక్క మాట చెప్పరు మా స్వామి. అపారమైన జ్ఞానికుండే మొట్టమొదటి లక్షణం సముద్రమంత వినయం. అందుకని ఆయన అంటారు, వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత. బుద్ధిమంతుడైనటువంటి రామచంద్రమూర్తి దూతనమ్మా నేను. ఇవాళ వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత రామ నామాంకితం చేదం పశ్యదే వ్యంగుళీయకం. రామనామాంకితమైనటువంటి ఉంగరాన్ని తీసుకొచ్చానమ్మా దేని కొరకు? నీకు ఆశ్వాసము కలుగుట కొరకు, నీకు నమ్మకం కలగడానికి తీసుకొచ్చానమ్మా. పశ్యదే వ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన. రామచంద్రమూర్తి ఇయ్యగా తేబడినటువంటి ఉంగరం అది, రామచంద్రమూర్తి ఇచ్చి పంపించారు. తేన దత్తం మహాత్మన సమాస్విషిహి భద్రం తే క్షీణ దుఃఖపలాహ్యసి. సాక్షాత్ రుద్రాంశ సంభూతుడు, ఆయన నోటి వెంటొచ్చింది ఈ మాట, అమ్మా నీకు దుఃఖం తీరిపోయింది వాల్టితో, నువ్వు సంతోషముగా ఉండేదవుగాక భద్రంతే అని ఉంగరం ఇచ్చారు. ఆ ఉంగరం తీసుకుందిట అమ్మవారు పొంగిపోయిందిట రాముడే వచ్చినంత. గృహీత్వా ప్రేక్షమానాస భర్త కరు విభూషణం భర్తారమివ సంప్రాప్త జానకీ ముదితాభవత్. ఆ సాక్షాత్తుగా రాముడే వచ్చినంత ఆనందపడిపోయిందిట అమ్మవారు. ఆనందపడిపోయి ఆ ఉంగరాన్ని కళ్ళకద్దుకుని కర విభూషణం అంటారు జగద్రక్షణ స్వామి సామర్థ్యం, కళ్ళకద్దుకుని మురిసిపోయిందిట సీతమ్మ తల్లి. 10 నెలలు శోకించిన అమ్మవారిలో ఆనందాన్ని ఉద్భుతం చేసి ఉంగరమిచ్చి ఆ ఉంగరం అమ్మ కళ్ళకద్దుకుని కౌగిలించుకుని మురిసిపోతే 10 నెలల నుంచి ఆ ఇంట్లో ఆ ప్రమదావనంలో మా అమ్మ ఒక మెతుకు కాని ఒక బట్ట కాని ఒక వస్తువు కాని ముట్టలేదు. 10 నెలల తర్వాత మా స్వామి హనుమ ఇచ్చిన ఉంగరాన్ని పుచ్చుకుని పొంగిపోయి కళ్ళకద్దుకుంది సీతమ్మ తల్లి, ఆనందపడిపోయింది. ఇంత ఆనందాన్ని కల్పించారు స్వామి హనుమ. ఆ హనుమ పేరు చెప్తే చాలట నా సౌభాగ్యానికి కారణమని పొంగిపోతుందట సీతమ్మ. ఎక్కడ సీతమ్మ పొంగిపోతుందో అక్కడ రాముడు పొంగిపోతాట, ఎక్కడ రాముడు పొంగిపోతాడో అక్కడ సమస్త లోకములు పొంగిపోతాయిట. పొంగిపోయిన చోట మంగళాలు ఎందుకుండవండి, ఉండి తీరుతాయి. అందుకని క్షీణ దుఃఖ పలాహ్యసి, నీకు దుఃఖం పోయిందమ్మా అన్నారు హనుమ. ఇది వింటున్న వాళ్ళందరికీ కూడా అంతే. అసలు యథార్థమునకు నేను ఇవ్వాల అభిజ్ఞానముల వరకు వెడదామని, ఆశ లావు పీక సన్నం, వెడదామని అనుకుంటాను వెళ్ళలేను, మళ్ళీ బెంగ, ఎలా అవుతుంది ఎలా అవుతుంది ఎలా అవుతుంది. ఇంకా ఎక్కడికే సరి, సీతమ్మ తల్లి హనుమతో మాట్లాడాలి, ఇప్పుడు సంతోషించాలి, ఆ తర్వాత అభిజ్ఞానాలు అడగాలి, ఆ తర్వాత మళ్ళీ హనుమ ఆ అశోకవనాన్ని భంజించాలి, ఆ తర్వాత రావణాసురుడి దగ్గరికి వెళ్ళాలి, రావణాసురుడితో రాయబారం చెప్పాలి, చెప్పిన తరువాత లంకాదహనం చెయ్యాలి, చేసిన తరువాత పరివేదన చెందాలి, మళ్ళీ సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకు రావాలి, తీసుకెళ్ళి అమ్మవారిచ్చిన చూడామణిని రామచంద్రమూర్తికి ఇవ్వాలి, రాముడు సంతోషించాలి, రాముడు సంతోషించిన తర్వాత సుందరకాండ అయిపోయిన తరువాత హనుమ యొక్క మాట ప్రమాణంగా పట్టాభిషేకం చెప్పాలి, పట్టాభిషేక సర్గ విన్న తర్వాత సుందరకాండ యొక్క పరిపూర్ణమైన ఫలితం లభిస్తుంది. రాముడు మన కోసం 14 సంవత్సరములు అరణ్యముల వెంట నడిచాడు. మీ అందరూ మహాభక్తులు కనుక సుందరకాండ కోసం నా కోసం ఒక్క ఉపకారం మీరు చెయ్యండి, రేపటి రోజున ఆఫీసుకి నేను వెళ్లకుండా ఉండిపోయి 6 గంటలకు వచ్చేస్తాను, మీరు కూడా నాయంద అనుగ్రహించి 6 గంటలకు వచ్చేయండి. ఒకవేళ మీరు రాలేకపోయినా నేను చెప్పేసుకుంటాను, ఎందుకంటే పూర్తి చెయ్యాలి కనుక. అందుకని 6 గంటలకి మాత్రం నాయందుదైతే వచ్చేయండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీరు ఇన్నాళ్ళు విన్నారు, రేపు రోజున జయమంత్రం వస్తుంది, రేపు రోజున హనుమ ఉద్దేశించి అమ్మ కొన్ని శ్లోకాలు చెప్తుంది, అవి మంత్రాలు, జయమంత్రం మంత్రం, రేపటి రోజునంతా మంత్రం, రేపటి రోజున విని పట్టాభిషేక సర్గ విని ఫలస్తుతి వింటే సుందరకాండ యొక్క ఫలితం అంతా అందిపోతుంది రేపటితో. అందుకని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకండి, ఇన్నాళ్ళు వినని వాళ్ళు రేపు విన్నా పట్టాభిషేక సర్గ వల్ల ఫలితం వస్తుంది, అంటే జనం రావాలని నా కోరిక కాదు, ఇదేమో రాజకీయ సమావేశమా, జనం వస్తే నాకేం పేరు వస్తుందో, నాకు ఓట్లు వస్తాయా, నాకు ఆ తాపత్రయాలు అలాంటి వెర్రులు నాకేం లేవు. ఎప్పుడును ఒకళ్ళున్నా సుందరకాండ నేను అంత సంతోషంగానే చెప్పుకుంటా, ఎవ్వరు లేకపోతే అడ్డం ముందు కూర్చుని చెప్పేసుకుంటాను, నాకు అంత సంతోషం, నాకు ఆ బాధ ఏం లేదు. అయితే ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, అయ్యో పాపం వీళ్ళందరూ నేనంటే హాయిగా ఓ తివాచి వేశారు, ఓ పెద్ద వేదిక కట్టారు, చక్క పూలవాసనకు ఓ దండేశారు, మూడు మైకులు ఎట్టారు, ఇక్కడే సీతారాములు హనుమా కనపడుతున్నట్టుగా ఉంది నాకు, ఏం పైగా పచ్చటి పట్టుపుట్టం కూడా కట్టుకుంది, ఇది సీతమ్మ తల్లిలా ఉంది, తెల్లటి బట్ట కట్టుకుంది, ఇది స్వామి హనుమేమో, ఇది కొంచెం నల్లగా ఉంది, రామచంద్రమూర్తిలా ఉంది, పక్క పక్కన ఉన్నారు సీతారాములు, అందుకని మూడు వచ్చినా ఎదురుగుండా నించున్నాయి, అందుకని ఇంత హాయిగా నేను చెప్తున్నాను. కానీ మీరు వేడిగా ఉందో చల్లగా ఉందో ఆ గచ్చు మీద కూర్చుని మా రామయ్య కథని వింటున్నారు, మా సీతమ్మ కథని వింటున్నారు, రేపు ఒక్కరోజు మాత్రం దయచేసి రండి. అందుకని ఇవాళ ఇక్కడితో ఆపేస్తున్నాను, అమ్మ సంతోషించిందన్న మాట దగ్గర ఆపేశాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మాన సంవాపరాధం విహితమ విహితం వా సర్వమేతక్షమస్వ శివ శివ కరుణార్థే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి. ఒక్క ప్రకటన, ఈ ఉపన్యాసం రేపు పట్టాభిషేకంతో పూర్తయిపోతుంది, రేపు పట్టాభిషేకం విని ప్రసాదం తీసుకుని వెళ్ళండి. రెండు, శంకర భగవత్పాదాచార్యులు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, రమణ మహర్షి ఇలాంటి వాళ్ళందరూ కారణజన్ములు, వాళ్ళు జగదాచార్యులు, మన కోసమని వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అలా శంకరాచార్యుల వారు నిద్ర లేవగాని ఏ స్తోత్రం ఒక్కసారి చదువుకుని మానసిక దర్శనం చేసినంత మాత్రం చేత భగవంతుని యొక్క కరుణ ప్రసరిస్తుందో అటువంటి అద్భుతమైన స్తోత్రాన్ని చెప్పారు. మహేశ్వర పంచరత్నములోని పరమశివుడి మీద, లలితా పంచరత్నములోని అమ్మవారి మీద చెప్పారు. ఎంత అందంగా చెప్పేశారంటే అమ్మవారు కూర్చుని కనపడాలి ఆ శ్లోకం చదివితే, అటువంటి దర్శనాన్ని ఇచ్చారు. అందులో అటువంటి నామాలు ఇచ్చారు. అవి 9వ తారీఖు నుంచి 9, 10, 11 మూడు రోజులు మహేశ్వర పంచరత్నాలకు వ్యాఖ్యానం, 12, 13, 14 మూడు రోజులు లలితా పంచరత్నాలకు వ్యాఖ్యానం అమ్మ చేయిస్తుంది. నేనంతటి వాడిని కనుక చేయడానికి కానీ ఆశ్చర్యం ఏంటంటే అది మొదలెట్టిన వేళా విశేషం, అది వ్యాఖ్యానం చెయ్యాలి అని కోరిక పుట్టగానే చలపతిరావు గారని ఇక్కడే ఉన్నారు, మరి ఉదాంగులు వారు ముందుకొచ్చి అన్నారు, ఏమండి మీరు ఆ శ్లోకాలు చెప్పేస్తారు, మాకెలా అందుతాయి ఆ శ్లోకాలు, అందరి దగ్గర ఉంటాయి ఉండకపోతాయి, మీరు ఆ శ్లోకం చెప్తున్నప్పుడు మేము చదువుకోవడానికి అవకాశం ఉండాలి, అందుకని నేను ఆ శ్లోకాలు ప్రింట్ వేసించేస్తాను, అది కాగితం మీద కాదు, 6 రోజులు తెచ్చుకోవడంలో చిరిగిపోవచ్చు, మంచి కార్డుబోర్డు మీద ప్రింట్ వేస్తానన్నారు. సరే వేయమన్నాం. చిత్రం ఏమిటంటే ఆయన అన్నారు, మీరు ప్రాతర్ నమామి లలితా చరణారవిందం అని చెప్తారు, అమ్మవారి పాదములకు నమస్కరించుచున్నాను, అవి ఎటువంటి పాదములు వర్ణిస్తారు, అలా వర్ణించాక మేము ఇలా చూసుకోవడానికి వీలుగా రెడీగా ఉండాలి, అందుకని ఇలా ఉన్నటువంటి ఆ కార్డుబోర్డు ఇలా మూస్తే ఇక్కడ పార్వతీదేవి, పరమేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాళ్ళ వాహనాలతో ఫ్యామిలీ ఫోటో వేస్తారు. ఈ స్తోత్రానికి కర్త ఆదిశంకరాచార్యులు వారు, ఆ అట్ట ఇలా మూసిటి తిప్పితే శంకరాచార్యులు వారు ఉంటారు. ఇవి గబుక్కుని ఎవరి చేతిలోంచన్నా నీళ్ల చుక్క కానీ ఏదన్నా పడితే ఆ అట్టలు పారవకూడదు, అందుకని అవి లామినేట్ చేయించేస్తాను రెండు వైపులా, ఎంత పూనికో చూడండి. అలా చేయించేసి అది ఒక్కొక్క కార్డు చిత్రం ఏమిటంటే సంకల్పం చేసిన వేళా విశేషం, ఆదిశంకరాచార్య సహితంగా స్తోత్ర రూపమై పార్వతీ పరమేశ్వరులు వచ్చి వాటిల్లో కూర్చున్నారు. నన్ను అడిగితే నేను యథాలాపంగా అన్నాను పసుపు కార్డు మీద వేయండి అన్నాను, బట్ బై ది టైమ్ ఆఫ్ ది ప్రింటింగ్ యాక్చువల్గా ఎల్లో కార్డ్స్ అవైలబుల్గా లేవు, తెల్ల కార్డు మీద వేస్తామన్నారు మీ ఇష్టం అన్నాను. చిత్రం వాళ్ళు ఎక్కడి నుంచో వాటిని రాజమండ్రి నుంచి తెప్పించి పసుపు కార్డు మీదే ప్రింట్ వేయించారు, అవి అద్భుతంగా తయారయ్యాయి. ఇంతలో ఇవాళ చిత్రం ఏమిటంటే ఒక తల్లి భర్తతో కలిసి మా ఇంటికి వచ్చారు, ఆవిడన్నారు కోటేశ్వరరావు గారు మీరు అందులో లలితా పంచరత్న వ్యాఖ్యానం చేసిన రోజున, అమ్మవారి బొట్టు గురించి చెప్పిన రోజున అమ్మవారి నివేదన చేసి పసుపు కుంకాలని పంచుతాను శివాసినులకి అన్నారు, అందువల్ల అమ్మవారి అనుగ్రహంగా పసుపు కుంకుమలు అందుతాయన్నారు. వేరొక దంపతులు ఇక్కడే ఉన్నారు వాళ్ళందరూ మాననీయులు, ఆయన అన్నారు మీరు మహేశ్వర పంచరత్నం చెప్పిన రోజున, పరమశివుడి యొక్క పాదములను వర్ణించిన రోజున మహదైశ్వర్యం విభూతి కనుక నేను విభూతి ప్యాకెట్లు ఆ రోజున పంచిపెడతాను ప్రసాదంగా అన్నారు. అది ఇంతంత ఇవటుడింతయ్యి అని ఆ స్తోత్రం మొదలెట్టక ముందే ఇంతటి స్వరూపాన్ని పొందేసింది. అందుకని మీలో అవకాశం ఉన్నవారు అయితే ఆ కార్డులు ఇక్కడికి ఎవరొస్తారో వాళ్ళకే తీసుకోండి. అంటే నా ఉద్దేశం తీసుకోవద్దని కాదు. హైదరాబాద్లో మా పిన్ని గారు, మెడ్రాస్లో మా మేనమామ గారును, మా ముందు సందులో ఆయన రాలేరండి, పాపం వాళ్ళకోటి ఇవ్వాలి, నాకు 8 ఇవ్వండి అంటే అన్ని మరి అవైలబుల్గా ఉండాలి కదా, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ముందు అందాలి కదా. అందుకని మీరు దయచేసి అది గమనించి ఆ స్తోత్రం అందరికీ అందే ఏర్పాట్లే చేస్తున్నారు. 9వ తారీఖు సాయంకాలం 6:30 ప్రారంభం చేస్తాం. ఆ రోజున ఆ పుస్తకాలకి పూజ చేసి అందరికీ పంచిపెడతారు ఆ దంపతులు. చక్కగా ఆ రోజు నుంచి మీలో ఎవరెవరికి అవకాశం ఉంటే వాళ్ళందరూ, అంటే రేపు 5వ తారీఖు రామపట్టాభిషేకం పూర్తయిపోతే 6, 7, 8 వ్యవధి, ఈలోగా ఇతర ఊళ్ళల్లో నేను పూర్తి చేసుకుని వస్తాను. మళ్ళీ 9వ తారీఖు నుంచి ఆ పంచరత్న వ్యాఖ్యానం ప్రారంభం చేస్తాం. అవకాశం ఉన్న వారందరూ ఆహ్వానితులే. ఈ విషయాన్ని ఒకసారి ఇవాళ ప్రకటించాలని అనుకున్నాను. ఎందుకంటే రేపు పట్టాభిషేకం అవి చాలా ఉన్నాయి, టైం ఉంటుందో ఉండదో అని ఒక మాట చెప్తే పాపం చాలామంది అడుగుతున్నారని. అందుకని రేపు మాత్రం ఉపన్యాస ప్రారంభం 6 గంటలకే. నా యందు దయించి అందరూ 6 గంటలకి రేపొక్కరోజు వీలు చేసుకుని రావలసినదిగా ప్రార్థిస్తూ స్వస్తి.